ओम क्लीम कृष्णाय
गोविंदाय
गोपी जनवल्लभाय नमः। పరమాత్ముడికి గుణరూప కర్మములు లేవు. ఇప్పుడు నన్ను చూడగానే ఈ ముక్కు, కళ్ళు, చెవులు, నాలుక, చర్మం ఇవన్నీ కనపడుతున్నాయి. దీనికి రూపము అని పేరు. ఈ రూపంతో పాటుగా ఆ వ్యక్తిలో ఉన్న గుణములు కూడా ప్రవర్తనని బట్టి తెలుస్తాయి. సత్వము, రజస్సు, తమస్సు అని మూడు రకాల గుణాలు ఉన్నాయి. ఈ గుణములు ప్రతి వ్యక్తిలో ఉంటే, త్రిగుణాలు ఉంటేనే ఆ వ్యక్తి ఉంటాడు, అవి లేకపోతే ఆ శరీరమే ఉండదు. కాబట్టి రూపముండి గుణం ఉన్నటువంటి వ్యక్తి ఏదో ఒక పని చేయకుండా ఉండలేడు. ఆఖరికి నిద్రపోవడము పనే, తినడము పనే. కాబట్టి ఏదో ఒక కర్మాచరణం చేస్తాడు. అందువల్ల గుణ రూప కర్మములు కలిగినటువంటి వాణ్ణి జీవి అన్నారు. కానీ భగవంతునికి మనలాగా ఒక రూపం లేదు, గుణం లేదు, కర్మ లేదు. అయినా ఆయన ఎలా పొందగలుగుతాం? పొందడానికే గుణరూప కర్మములు కలిగిన వాడిగా దిగి వస్తున్నాడు. దానికే సగుణ ఉపాసన అని పేరు. అగ్నిపురాణం ఏం చెబుతోంది? పుష్పం ఉంది, పువ్వు కనపడుతుంది లేదా మీకు చూడగానే, ఈ పువ్వుని సగుణము అన్నారు. ఇందులోంచి వచ్చే వాసన ఉంది, అది తెలియదు, కేవలం ముక్కుతో పీల్చగలమే తప్ప వాసన ఎలా ఉంది అంటే ఎవడికి వాడే అందులో ఉన్నటువంటి దానిని ఆగ్రాణించి పీల్చి చెప్పాలి, అబ్బా ఇది ఘాటుగా ఉందండి, లేక కమ్మగా ఉందండి, ఇదేదో మల్లె పువ్వులు తెలుస్తోంది వాసన బట్టే మనం చెప్పగలుగుతున్నాం. కాబట్టి పుష్పం సగుణం, వాసన నిర్గుణం. కాసేపట్లో మీ అందరికీ ఏదో ప్రసాదం పెడతారు అనుకుంటున్నాను, మీ అదృష్టం బాగుంటే. ఆ పులిహార ఉందే అది సగుణం. ఆ రుచి ఎవడికి కూడా అనుభవించి తెప్పవలసింది. ఆ రుచిని ఏమన్నారన్నమాట? నిర్గుణము అన్నారు. ఓహో, ఈ పదార్థం నోట్లోకి వెళ్ళగానే కాస్త పుల్లగా ఉంది, కారంగా ఉంది, లేక ఉప్పుగా ఉంది అని చెప్పగలుగుతున్నాం. రుచి వర్ణించగలుగుతాము గాని రుచిని చూపించలేము. చూపించలేని రుచి ఏమో నిర్గుణం, పదార్థం సగుణం. ఇలా ఈ సృష్టి అంతా సగుణము నిర్గుణము అని రెండు రకాలుగా ఉంటుంది. ఇంకా తేలిగ్గా చెప్పాలంటే, ఇప్పుడు చెవి అని ఒకటి ఉన్నది, చెవి ఆ డొప్ప మీకు కనబడుతోంది. అందరికీ చెవులున్నా కొంతమందికే పనిచేస్తాయి. ఇప్పటికి కూడా కొంతమంది మహానుభావులకు మనం ఏదైనా చెబితే అర్థం కాదు, ఆ అంటాడు ఇలాగే. అయితే ఇందులో కొంతమందికి కొంచెం వినపడుతుంది, కొంతమందికి అసలు పూర్తిగా పుట్టుకతో ఏం వినపడకుండా పోతే అటువంటి వాడిని చెవిటివాడు అన్నారు. మేము 23లో వచ్చినప్పుడు అమెస్టర్డామ్లో దిగ్గానే మా శిష్యులతో పాటు వచ్చాం. రకరకాల ప్రశ్నలు వేసింది ఆవిడ. ఓ ప్రశ్న విని సమాధానం చెప్పి రెండో ప్రశ్నకి ఆ అని చెవిలో చూపించాను. వెంటనే నవ్వేసి స్టాంప్ చేసి పంపేసింది. ఓహో, దీంట్లో ఈ లాభాలు ఉన్నాయని బావాడికి అర్థమైంది. ఆవిడ చెప్పింది అర్థమవుతుంది, ఇన్ని ప్రశ్నలు ఎందుకు వచ్చింది, పవన్ జగదీష్ గారు పిలిచారు, ఆ ఇల్లు ఇక్కడుంది, ఇన్ని రోజులు ఉంటాం, ఈ సమాధానం చెప్పడం ఎందుకనుకుని నేను కావాలని ఆ అన్నాను. వెంటనే పంపేసింది, నవ్వి మరీ పంపింది. పంపినప్పుడు కాస్త తెల్లగా బాగుంది కూడా. కాబట్టి ఎందుకు చెబుతానంటే, నేను చెవి ఉన్నది, ఒక్కోసారి ఏమవుతున్నది వినపడదు. ఈ చెవిని సగుణము అంటారు. వినడానికి లోపల ఇంద్రియార్థం అని ఒకటి ఉంటుంది. ఇంద్రియార్థం అంటే వినడానికి పనికొచ్చేటటువంటి పదార్థం, అది నిర్గుణం. సంస్కృతంలో రెండు మాటలు చెప్పారు, చెవి ఇంద్రియం, వినికిడి శక్తి ఇంద్రియార్థం, నాలుక ఇంద్రియం, రుచి చూడడానికి మాట్లాడడానికి పనికొచ్చే శక్తి ఇంద్రియార్థం, ముక్కు ఇంద్రియం, వాసన చూడడానికి పనికొచ్చేదాన్ని ఇంద్రియార్థం అంటారు. కళ్ళు ఉంటాయి కొంతమందికి, కానీ కళ్ళల్లో చూసే శక్తి ఉండదు. కన్ను ఇంద్రియం, చూడడానికి పనికొచ్చేది ఇంద్రియార్థం. చర్మం ఇంద్రియం, స్పర్శ తెలిస్తే అది ఇంద్రియార్థం, లేకపోతే ఇంద్రియార్థం లేదు అంటాం. ఈ ఇంద్రియార్థములకే నిర్గుణము అని కూడా పేరు. కాబట్టి అందరిలో ఇంద్రియాలు ఉంటున్నాయి, కానీ సక్రమంగా పనిచేయకపోతే అది ఇంద్రియార్థం లేని పదార్థం అవుతుంది. భగవంతుడు ఉన్నాడే, ఆయన మనలాగా సగుణుడు అవగలడు. ఏ గుణము లేకుండా కేవలం వ్యాపించేటటువంటి నిర్గుణ పరబ్రహ్మము అవ్వగలడు. ఒక నిర్గుణుడిని మీరేం చూడగలుగుతారు? గాలిని చూడలేము. అగ్నిలో ఉన్న దాహక శక్తి అనుభవిస్తే కానీ తెలియదు, రుచి అనుభవిస్తే కానీ తెలియదు. కాబట్టి పంచభూతాల్లో కొన్ని కనబడతాయి, కొన్ని కనబడకుండా ఉంటాయి. కాబట్టి కనబడినటువంటి దానిని పొందడం కష్టము. అందుకని భగవంతుడు ఏం చేశారన్నమాట, ఆలయ నిర్మాణం చేశారు, ఆలయంలో విగ్రహ రూపంలో ప్రతిష్ఠించారు. ఆలయం కట్టడానికి ప్రమాణాలు ఏర్పాటు చేశారు, అందులో విగ్రహానికి కూడా ఒక విధానం ఉన్నది. ఈ విగ్రహం చెక్కి అందులో పెట్టాక విగ్రహాన్ని సగుణము అన్నారు. కేవలం ఒక విగ్రహం పెడితే ఆ విగ్రహం ఏం ప్రయోజనం ఉండదుండవు. వీళ్లలో కూడా చాలా చోట్ల రకరకాల బొమ్మలు పెడుతున్నారు, ఈ బొమ్మలన్నీ మనకి ఏ ప్రయోజనం చేకూర్చవు. నేను పడుకునే గది నిండా కిటికీలో బోలెడు బొమ్మలు ఉన్నాయి, ఈ బొమ్మలు తెల్లవారులు మాట్లాడవు. కాబట్టి ఈ బొమ్మలు మనకి ప్రయోజనం చేకూర్చి పెట్టడానికి దానిలోకి భగవంతుని శక్తిని యంత్రము, మంత్రము, తంత్రము అనే మూడింటి ద్వారా ఆవాహన చేశారు. ఇది ఆవాహన అంటే చూశారో లేదో, ఒక్కసారి పిల్లవాడు మంత్రం ద్వారా, యంత్రం ద్వారా ఆవాహన చేయగానే తల్లు తండ్రి కంగారెడ్డి వెళ్ళారా లేదా? అలాగే విగ్రహంలో కూడా ఈ మంత్ర యంత్ర తంత్రాలను ఆవాహన చేస్తే దేవుడు పరిగెత్తుకొస్తాడు. ఆ భగవంతుడిని ఇక్కడికి దింపడానికి ఏర్పాటు చేసినదే ఆలయ వ్యవస్థ. అత్యంత ప్రాచీన కాలంలో, కృతయుగంలో, సృష్టి ఆరంభంలో మనం అందరం భగవల్లోకాలకు వెళ్ళగలిగేవాళ్ళం. భగవంతుడు ఒక రూపంతో దర్శనమిచ్చేవాడు, ఆయన దగ్గరికి తీసుకెళ్లేవాడు, మళ్ళీ మన దగ్గరికి ఆయన వచ్చేవాడు. ఇచ్చిపుచ్చుకునే బంధం ఉండేది. కృతయుగంలో చాలా మంది మహారాజులు వైవస్వత మనువు లాంటి వాళ్ళు అన్ని లోకాలకి వెళ్ళి తిరిగి వచ్చారు. క్రమంగా శక్తి తగ్గింది. మళ్ళీ త్రేతాయుగంలో కొద్ది మంది వెళ్ళారు, కొంతమంది వెళ్ళలేకపోయారు. వెళ్ళలేని వాళ్ళ శక్తి ఎక్కువ పెరిగింది. ద్వాపర యుగంలో 130 మంది మాత్రమే ఊర్ధ్వలోకాలకు వెళ్ళి తిరిగి వచ్చారు. కలియుగంలో పైకి వెళ్ళి తిరిగి వచ్చేవాడు చాలా అరుదు. ఉన్నారు, అసలు లేరు అంటలేదు, వాడు కనపడరు. కనపడి నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెడతానని చెప్పడు, చెప్పాడంటే మోసగాడు. కలియుగంలో పొరపాట్లు కూడా ఏముంటాయి, మిమ్మల్ని వైకుంఠానికి పట్టుకుపోతాను. ఇక కొన్ని మతాల వాళ్ళు ఉన్నారు, ఆదివారం వస్తే నూనె రాసి పరలోకానికి టిక్కెట్ అంటున్నారు. ఈ మధ్యన కొత్త పద్ధతి అడ్డాయి. ఆ మధ్యలో సంభాషణ పెట్టారు నాకు, ఏమంటే నాకు ఇప్పుడు స్వర్గలోకానికి వెళ్ళడానికి, అక్కడికి వెళ్ళడానికి, హెవెన్కి వెళ్ళడానికి ఎంతండే అంటే 50,000 అన్నాడు. కానీ తగ్గించుకోకూడదు ఏంటంటే అన్నాడు వీడు. అక్కడ ఎంతమంది తడపాలి, పాస్టర్లను తడపాలి, వాళ్ళని తడపాలి, వీళ్ళందరినీ తడిపి నీకు సీటు వద్దా, అక్కడ నీ కోసం ఇల్లు కేటాయించద్దా, నెంబర్ 10 ఇల్లు ఆల్రెడీ ధూళిపాడు వాళ్ళు అగేశారు కనుక నెంబర్ 8 నెంబర్ 11 ఇవ్వద్దా, దానికి ఎంత ఖర్చు వస్తే 50,000 ఇవ్వన్నాడు, 50,000 ఇస్తే ఉంటే పట్టుకుపోతాడ. ఇలాంటి వాళ్ళంతా కూడా దొంగలు. ఎవరికి వాళ్ళే ఉద్ధరేది ఆత్మన ఆత్మాన, తమను తానే ఉద్ధరించుకోవాలి. కానీ డైరెక్ట్ గా మిమ్మల్ని అక్కడికి పంపలేడు, పంపడానికి కావలసిన మార్గం చూపిస్తాడు. ఆ మార్గం కలియుగంలో ఆలయ వ్యవస్థ అన్నారు. ఇది మనకు అగ్నిపురాణం చెబుతున్న మాట. ఆలయం నిర్మాణం చేసి అందులో ఒక విగ్రహాన్ని పెట్టి, ఈ విగ్రహం విష్ణుదేవుని విగ్రహం అయితే 40 రోజుల పాటు ఆయనకి కావలసిన మంత్రాన్ని అనుష్ఠానం చేసి ఆ విగ్రహంలో యంత్రంలోకి ధారపోస్తారు. శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయం కట్టాలనుకున్నారు అనుకుందాం. మీరు ఆయనకి ఆలయం కట్టాలంటే ఖచ్చితంగా నియమం ఏమిటి, చతుర్భుజములున్న ఆలయం కట్టాలి, కోరికలు తీరుస్తాడు ఆయన. విశ్వరూప సందర్శనం ఉన్న ఆలయాల్లో మోక్షం తొందరగా ఇస్తాడు. చతుర్భుజుడైనటువంటి విష్ణువు అయితే కోరికలు తీరుస్తాడు. కోరికలు లేకుండా ఎంతమంది ఉంటారు, ఇంత దూరం వచ్చారంటేనే కోరికలు ఉన్నాయి. కాబట్టి నెదర్లాండ్స్ వెళ్ళాం, అక్కడ ఒక ఇల్లు ఏదో దేవుడి దేవుళ్ళు ఒక ఇల్లు రెండు ఇల్లు మూడు ఇల్లు కట్టుకోవాలి, కనీసం ఒకటి వచ్చినా చాలు, కాస్త సిటిజన్షిప్ కావాలి, పిల్లలు చదువుకోవాలి, మినిమం కోరికలు అందరికీ ఉంటాయి. ఇలాంటి కోరికలు తీర్చడానికి పరమాత్ముడిని విష్ణువునైతే చతుర్భుజుడిగా ప్రతిష్ఠించుము అన్నాడు. ఇది ప్రామాణికంగా అగ్ని పురాణములో వేదవ్యాసుల వారు మనకు అందించిన మాట. పైగా వ్యాసుడు అందించిన, చెప్పింది సాక్షాత్తు బ్రహ్మ. 4 చేతుల్లో శంఖము, చక్రము, గద, పద్మం కాని లేదా శంఖ చక్రములతో పాటుగా అభయహస్తం ఒకటి, వరదహస్తం ఒకటి. ఒకటేమో భయం లేకుండా చూస్తే అభయం అంటారు, వరాలు ఇచ్చేదాన్ని వరదహస్తం అంటారు. ఇలాంటి చేతులు కాని లేదా శంఖము, చక్రము, గదతో పాటుగా పద్మం లేకుండా ఒక చేతితో అభయం ఇచ్చే ముద్ర కానీ, ఓ చేతిలో పద్మం ఉండే కానీ, ఇలాంటి విగ్రహాన్ని తయారు చేయించుకోవాలి. ఈ విగ్రహాన్ని ప్రతిష్టకు ముందు 40 రోజులకి తక్కువ కాకుండా దానిలోకి మంత్రాన్ని ఆవాహన చెయ్యాలి. అనగా ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు 40 రోజుల ముందు తీసుకురావాళ్ళ మన గుడికి. నేను చెప్పేది పూర్తిగా ఇటుకలతో కానీ లేకపోతే రాళ్లతో కానీ శాస్త్రోక్తంగా తయారు చేసినటువంటి ఆలయాల్లో, ఈ ఆలయాల్లోకి విగ్రహం తీసుకొచ్చి పక్కన పడుకోబెట్టాక ప్రతిదినము నారాయణుని అష్టాక్షరీ మంత్రము, అదే కృష్ణాలయం అయితే కృష్ణుడి యొక్క మంత్రము అనుష్ఠానం చెయ్యాలి. ఎవరు? కొంతమంది దానికోసం నియోగింపబడినటువంటి వాళ్ళు, బ్రహ్మలు. ఈ బ్రహ్మలు మంత్రం జపం చేశాక ప్రతిదినము ఆ విగ్రహం మీద కాసిన నీళ్లు విడిచిపెట్టాలి. అప్పుడు ఆ విగ్రహంలోకి మంత్రబలం వల్ల పరమాత్ముని శక్తి క్రమక్రమంగా వస్తుంది. భగవంతుడిలో 16 కళలు ఉంటాయి. ఈ 16 కళలతో ఆయన దిగిరాడు. అందులో 16 కళలని ఆవాహన చేసిన 1 లేక 2 కళలు చేరుతాయి. అప్పుడు ఆ విగ్రహాన్ని చుట్టూతో ప్రదక్షిణ చేస్తే మనకు కోరికలు తీరుతాయి. అప్పుడు ఆ విగ్రహానికి నైవేద్యం పెడితే ఆ నైవేద్యం ఆయన స్వీకరిస్తాడు. అందులో ఉన్న కొంత పదార్థాన్ని తాను తిని మిగతా దాన్ని మనకు నైవేద్యంగా ఇస్తాడు. ఇంక దీంతో పాటు విగ్రహ ప్రతిష్ట చేయడానికి అడుగున ఒక యంత్రం పెడతారు. ఈ యంత్రం కూడా పూర్తిగా బంగారంతో కానీ లేక వెండితో కానీ పంచలోహాలతో కానీ ఏమీ లేకపోతే రాగి రేకు కానీ తయారు చేయించాలి. విష్ణువు యొక్క యంత్రానికి లోపల బీజాలు ఉంటాయి. ఆ యంత్రం ఎవరు పడితే వాళ్ళు వేయలేరు. వేయడానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఇప్పటికి కూడా భారతదేశంలో యంత్ర ప్రతిష్ఠ చేసే మహానుభావుల దగ్గర యంత్రం తీసుకోవాలి. ఎందుకంటే అక్షరాల్లో తేడా వస్తే ప్రయోజనం ఉండదు. సరిగ్గా ఒక్కోసారి ప్రమాదం కూడా రావచ్చు. ప్రమాదం తక్కువ కానీ ప్రయోజనం ఎక్కువ ఉండదు. కనుక యంత్రం చేయించుకొని ఈ యంత్రమునకు కూడా ఇలాంటి అర్చకోత్తములు పురోహితుల బృందము ద్వారా జపం చేయించి ఈ జప ఫలితం అందులో ధారపోస్తారు. అనగా 1000 సార్లు నారాయణ మంత్రం చేశారనుకుందాం. ఓం నమో నారాయణాయ. నీళ్లు చేతిలోకి తీసుకుని 1000 సార్లు అయిపోయాక ఈ నీళ్ళు ఆ యంత్రం మధ్యలో పోస్తారు. మధ్యలో ఇంత బిందువు ఉంటుంది, సన్నగా ఒక కన్నం లాంటిది. ఆ బిందువులో పోస్తే అప్పుడు ఈ అష్టాక్షరి మంత్రం వల్ల, కృష్ణ మంత్రం వల్ల ఈ యంత్రము దేవతాశక్తిని సేకరిస్తుంది. ఇక్కడ ఎక్కడో క్రిస్టియన్ కొడితే వాట్సాప్ వెళ్ళిపోట్లే ఇండియాకు అమెరికాకు. అలాగే యంత్రంలోకి మంత్రశక్తి కూడా వెళ్ళి దాన్ని అత్యంత శక్తివంతం చేస్తుంది. ఈ యంత్రాన్ని ముందు ప్రతిష్ఠించడమే ప్రాణప్రతిష్ఠ అనంతరం ప్రతిష్ఠ అంటే. నిజానికి ఆలయంలో దేవుడి ప్రతిష్ఠ అంటే ఏంటనుకుంటారు? విగ్రహం పెట్టడం కాదు. విగ్రహం తర్వాత ఎప్పుడు పెట్టినా పెట్టచ్చు. రాత్రి 9:34 ముహూర్తం పెడితే, లేదా బ్రాహ్మీ ముహూర్తంలో 5:34 అని పెడితే, లేదా ఉదయం 11:30 పెడితే, ఆ 11:30కి యంత్రమును అక్కడ పెట్టాలి. యంత్ర ప్రతిష్ట అయితే దేవతా ప్రతిష్ఠ అయినట్టే. ఆపై దాని మీద ఆ దేవుడి విగ్రహాన్ని పెట్టాలి. ఇది 40 రోజులైతే అత్యంత శ్రేష్టము. కానీ ఇప్పుడు కలియుగంలో 40 రోజుల పాటు ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టే ఓపిక లేక యాత్ర పడుతున్నారు. దానికి ఏం చేశారన్నమాట, 3 దివసము 3 రోజులు పెట్టండి అన్నారు. కనీసం 3 రోజులు. ఒకవేళ 3 రోజులు కుదరకపోతే, మీలాంటి వాళ్ళు అమస్టడంలో గుడి కట్టాలంటే ఏక 40 రోజుల ముందు విగ్రహాన్ని పెట్టి అది ఎక్కడ పెట్టాలి? దానికి ప్రాణప్రతిష్ఠ ఎలా చెయ్యాలి? అటువంటి వాళ్ళకి ఏక దివసం పెట్టారు. ఒక్కరోజు చాలు అన్నారు. ఒక రోజు అంతా అహోరాత్రములు మంత్రజపం చేసి దారపోసినా చాలు. అది లేకపోతే దినమర్థం తదర్థం వా ముహూర్తం క్షణమేవ. నాయనలారా, ఒక రోజంతా జపం చేయలేకపోతే, ఆ యంత్రంలోకి ఆవాహన పరమాత్ముడు చేయలేకపోతే పగలన్నా చెయ్యండి. దినము అంటే పగలు, రాత్రి అంటే చీకటి పడిన కాలం. అహోరాత్రాలు చేయలేకపోతే ఒక దినము చెయ్యండి. దినము అంటే పగలని చెప్పారనమాట. ఏమంటే అది కూడా మాకు ఓపిక లేదండి, ఇప్పుడు మాకు దొరకట్లేదండి, మేము ఉన్నదే 5వ వన్ను, ఇక్కడ ఒక పగలంతా జపం చేసి పెట్టేవాళ్ళు, ఒకవేళ దొరకపోతే ఏం చెయ్యాలి? దినంలో అర్థం సగం. పగలు 12 గంటలు ఉందనుకుందాం కాసేపు, 6 గంటలైనా జపం చేసి ధారపోయండి. 6 గంటలు చేయలేకపోతే తదర్థం వా, 6లో సగం 3 గంటలైనా ధారపోయండి. అబ్బే, అంటే ముహూర్తం 24 నిమిషములైనా జపం చేయండి అన్నాడు. 24 నిమిషములు జపం చేసిన కొన్ని కారణాంతరాల వల్ల కలియుగంలో అందులోకి శక్తి వస్తుంది. కాకపోతే చేసేవాడు ఏకాగ్ర చిత్తుడే చెయ్యాలి. జపం చేస్తున్నంతసేపు మంత్రం మీద యంత్రం మీద తప్ప ఇంక దేని మీద దృష్టి ఉండకూడదు. టీ పెడుతున్నారా, కాఫీ పెడుతున్నారా, పక్కన పిల్లలు అరిచారా, వీటి మీద దృష్టి ఉంటే జప ఫలితం ఉండదు. అందుకని ఎక్కువసార్లు చేయమన్నారు. ఇప్పుడు కలియుగంలో 1000 సార్లు గాయత్రి చేయండి, 1000 సార్లు చేయండి అని ఎందుకన్నారు అనుకుంటారు? 1000 గాయత్రి జపం నిజంగా ఏకాగ్ర చిత్తుడే చేస్తే వాడు ఏదంటే అయిపోతుంది. ఇల్లు వస్తుందంటే క్షణాల్లో వస్తుంది, పోతుందంటే పోతుంది. లక్షలో ఒకటో రెండో మనం మనస్సులో అగ్నం చేస్తున్న వేదాంతా గాలి కొట్టుకుపోతుంది. పూజలో కూర్చున్నంతసేపు నిజంగా కూర్చుంటారా? ఓ పక్కన ఆచమ్య ఆచమనం, అక్కడ పక్కన వాట్సాప్లో ఆఫ్టర్ 5 మినిట్స్ ఐ విల్ కాల్. ఆచమయ అన్నప్పుడు గోవిందాయ నమః లేదు, కేశవాయ నమః లేదు, పోయింది. ఇక్కడే వాట్సాప్ మాట్లాడుతూ ఉంటే ఇంకా జపం మీద ఏం దృష్టి ఉంటుంది చెప్పండి? అందువల్ల ఏమిటంటే ఓ 1000 సార్లు 108 సార్లు 100 సార్లు చెయ్యండి ఆయన, చేస్తే ఒకే ఒక్కసారైనా మంత్రము చేస్తున్నప్పుడు ఆ మంత్ర అధిష్టాన దేవత మీద మంత్రం మీద మనసు అక్రమైతే అది నిన్ను రక్షిస్తుంది అన్నారు. నిజంగా 108 పర్యాయములు జపం చేసేవాడు 108 సార్లు పూర్తిగా ఇంకెక్కడికి వెళ్లకుండా మనస్సును లగ్నం చేసి ఏకాగ్ర చిత్తుడై జపం చేయగలిగితే అపూర్వమైన వాక్సిద్ధి వస్తుంది, వాక్సిద్ధి వస్తుంది. అది చేయడం కలియుగంలో చాలా కష్టం. ఇంతవరకు నేను ఏ దేశానికి వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఇంగ్లాండ్ వెళ్ళినా, ఈ యూరప్ కంట్రీస్కి వెళ్ళినా, ఏషియా కంట్రీస్కి వెళ్ళినా, ఏమంటే మేము జపం చేస్తుంటే పట్టుకుని ఒక సెకండ్ కూడా నిలబడటం లేదు. మనస్సు అన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఏదో మీలాంటి పుణ్యాత్ములు ఉంటారులేండి, వీళ్ళు గంట అయినా ఏకాగ్ర చిత్తులే జపం చేస్తే చెయ్యి ఉండొచ్చు, కానీ ఎక్కువ మందికి మనస్సు నిలకడగా ఉండడం లేదట. అందుకని చెయ్యండి, చెయ్యగా చేయగా ఎక్కడో చోట లగ్నం అవుతుంది, ఆ ఫలితం ఉంటుంది. అందువల్ల కనీసం 24 గంటలు జపం చేసి 24 నిమిషాలైనా జపం చేసి యంత్రానికి ధారపోయాలి, ఆ యంత్ర ప్రతిష్ఠ చెయ్యాలి. ఆ తర్వాత దాని మీద విగ్రహాన్ని పెట్టాలి. విగ్రహాన్ని పెట్టిన తర్వాత దానికి కళ్ళకి మైనం కానీ లేకపోతే కొన్ని రకాలైనటువంటి కదలికలైనటువంటి పదార్థాలు కానీ పెడతారు. పూర్వకాలంలో చెట్టు బెరడు కూడా పెట్టేవారు, కొంతమంది కళ్ళకు గంతలు కట్టేవారు. విగ్రహం పెట్టాక మంత్రం ఒకటి ఉంటుంది ప్రత్యేకంగా, దానికి పూర్తిగా ప్రాణప్రతిష్ఠా మంత్రం అని పేరు. ఆ మంత్రం చదువుతూ నేత్రోన్మీలనము అంటే కళ్ళు విప్పుట, నేత్ర అంటే కన్ను, ఉన్మీలనము తెరుచుట, ఉన్మేషము అన్న ఉన్మీలనము అన్న తెరవబడుట అని అర్థం అనమాట. మీరు లలితా సహస్రనామం చదువుతారా? ఉన్మేషని విషోత్పన్న విపన్న భువనావళి, అది ఒకటే సమాసం మధ్యలో ఆపకంటే ఉన్మేషని విషోత్పన్న అంటే అమ్మవారు పారిపోతుంది. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, ఉన్మేష అంటే కన్ను తెరిచింది. అప్పుడు ఏమయ్యాయంటే అమ్మవారు కన్ను తెరిస్తే ఉత్పన్న పుట్టబడిన భువనావళి లోకములు కలది, అంటే అమ్మవారు కన్ను తెరిస్తే ఇన్ని లోకాలు పుట్టాయి. ఇప్పుడు నిమిష కన్ను మూసింది, అప్పుడు ఏమైంది? లోకాలన్నీ నాశనమైపోయాయి. అందుకని విపన్న భువనావళి, అమ్మ కన్ను మూయగానే లోకాలన్నీ ధ్వంసం అయిపోయాయి అన్నారు. ఇప్పుడు అర్థం చెప్పుకునేటప్పుడు ఉన్మేష నిమిష ఉత్పన్న విపన్న భువనావళి, భువనావళి సమస్త లోకములు, ఆవళి అంటే వరుస, భువన ఆవళి అంటే లోకముల సమూహం. అమ్మ కన్ను తెరిస్తే ఉత్పన్న, నిమిష అంటే కన్ను మూస్తే విపన్న నాశనము అయ్యాయి. ఈ విధంగా దానికి అర్థం ఏంటనమాట, అమ్మవారు కన్ను తెరిచింది లోకములన్నీ ఉంటాయి, అమ్మ కన్ను మూసింది లోకాలు నాశనమయ్యాయి. అందువల్ల ఈ ఉన్మీలనము ఉన్మేషము ఇటువంటి పదాల అర్థం తెలుసుకోవాలి. విగ్రహ ప్రతిష్ఠ అయ్యేదాకా కళ్ళని మైనంతో కానీ గుడ్డతో కానీ కప్పేయాలి. ఇప్పుడు మంత్రానుష్ఠానం చేస్తూ శరీరంలోకి ఎలా అయితే మనం ఇంద్రియాల చైతన్యం తెచ్చుకుంటున్నామో అలాగే దేవతలకి దర్భలతో తయారు చేసిన ఒక కూర్చి ఉంటుంది. దర్భలతో తయారు చేసిన ఒక తాడుని కూర్చి అంటారు. ఆ కూర్చిని పంచద్రవ్యాలు కానీ లేదా వట్టివేళ్ళు మొదలైన సుగంధ ద్రవ్యాల్లో కానీ ఉంచి శిరస్సు, కళ్ళు, చెవులు, ముక్కులు ఇలా విగ్రహానికి తాకిస్తూ మంత్రోచ్చారణ చేసి అప్పుడు కళ్ళు ఎప్పగానే అందులోకి పరమాత్మ శక్తి వస్తుంది. ఇందాకే చెప్పింది విష్ణు గురించి చెప్పారు కాబట్టి విష్ణు అందులో వచ్చి కూర్చుంటాడు, పూర్తి శక్తితో కూర్చోడు. పూర్తి శక్తితో కూర్చుంటే మనం భరించలేము. ఆయనకున్న 16 కళలలో మన శ్రద్ధను బట్టి 1 లేక 2 కళలు మాత్రమే ఉంటాయి. 6 కళల కంటే ఎక్కువ కళలు ఉన్నవి స్వయంభూ విగ్రహాలు. అందుకే తిరుపతి కొండ మీద ఉన్నటువంటి స్వామివారు మొదలైనటువంటి విగ్రహాలు స్వయంభూ విగ్రహాలు కనుక శక్తి ఎక్కువగా ఉంటుంది. మానవ ప్రతిష్ఠిత విగ్రహాలలో 1 నుంచి 2 కళల వరకు మాత్రమే చేరుతాయి. ఇంకా అక్కడి నుంచి మనం పిలిస్తే పలకడం మొదలు పెడతాడు, ఆర్తితో పిలిస్తే పలుకుతాడు ఆయన. అందుకే ఆయనకి తప్పనిసరిగా 6 రోజుల నుంచి ఉపచారములు చెయ్యాలి. ఈ ఉపచారములు మొదటి రోజు ఏది మొదలు పెడితే చివరిదాకా దాన్ని కొనసాగించాలి. అందుకే ప్రతిష్ఠ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమిటది మహానైవేద్యం అనేది మీరు అలవాటు చేశారా, ఇంకా విగ్రహానికి యావత్ జీవితం చేయవలసింది. అందుకే ప్రారంభంలోనే అక్కడ ఏమని చెబుతారంటే స్వామి మేము వాయు ప్రతిష్ఠ చేస్తున్నాం అనగా ఎవరైనా ముట్టుకోవచ్చును, ఏదైనా నైవేద్యం పెట్టవచ్చును, ఒకవేళ కుదరకపోతే నైవేద్యం పెట్టము అని సంకల్పం చెబుతారు. దానికి వాయు ప్రతిష్ఠ అని పేరు. దానివల్ల లాభేంటి తెలుసినా, కొన్ని గుళ్ళు ఉన్నాయి అందరూ స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు, అందరూ స్వామిని ముట్టుకోవచ్చు, వాళ్ళకి తోచింది నైవేద్యం పెడతారు, ఒకవేళ పెట్టలేకపోతే కొంప పలకదు. ఈ అలవాటు చేస్తే స్వామివారు దానికి అలవాటు పడతాడు, ఆ కళ అలాగే అలవాటు పడుతుంది. కానీ ఒకసారి అలా కాకుండా అర్చకుల చేతనే అర్చన చేయిస్తాము, ఈ రోజు నుంచి మేము మహానైవేద్యం పెడతాము, ధూపం దీపం మొదలైనవి ఇస్తాము అన్నామా, ఇక యావత్ జీవితం దానికి అలా చేయాలి, చేయకపోతే దోషం అవుతుంది. అందుకే మనం చేసే ముందే ఆలయ ప్రతిష్టలో ఈ రెండింటిలో దేనికి మనం సౌలభ్యాన్ని ఎంచుకుంటున్నామో చెయ్యండి. ఇప్పుడు మా గుళ్ళు మాకు చాలా పెద్ద విశాలమైన పీఠాలు కాబట్టి, ఈ చివరిన చా చివరి దాకా ఉంటాయి కాబట్టి, అందులో సత్యధర్మేశ్వరుణ్ణి పద్మేశ్వరుణ్ణి పెట్టాం. అది ఎవరైనా ముట్టుకుని చెయ్యొచ్చు. పద్మేశ్వరుడు ఉన్నాడు, చొక్కా విప్పి పంచ కట్టుకుని పైన కడువ వేసుకుని అభిషేకం చేసేవాడు స్వయంగా చేయొచ్చు. సత్యధర్మేశ్వరుడి దగ్గర ఆ నియమం లేదు, ఎవడు ఏ రూపంలో ఉన్నా వాడు ముట్టుకోవచ్చు, ధూళి దర్శనం కూడా చేసుకోవచ్చు, అనగా నడిచొచ్చి ఆ కుళ్ళు గొడ్డలతో కూడా వాడు దర్శనం చేసుకోవచ్చు. అలాంటివి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ద్వారకా తిరుమల నడిచి వెళ్ళాం అనుకోండి, స్నానం చేయకుండా ధూళి దర్శనం ఆ బట్టలతో దర్శనం చేసుకోవచ్చు అనమాట. అలాగే కాళహస్తితో లేకపోతే శ్రీశైలము నడిచి వెళ్ళిన వాళ్ళు నడిచి వెళ్ళినప్పుడు ఆ ప్రభావం ఉంటుంది కనుక స్నానం చేయకుండా దర్శనం చేసుకుని ఆ తర్వాత అభిషేకాలకి వాటికి వెళ్ళేటప్పుడు స్నానం చేసి వెళ్ళొచ్చు. ధూళి దర్శనం అని ఒకటి ఉన్నది. కొన్ని ఆలయాల్లో ఉండొచ్చు అలా, ఇప్పుడు కొన్ని ఆలయాల్లో ఉన్నాయో లేదో మాకు తెలియదు, కానీ ధూళి దర్శనం ఇప్పటికి కూడా ఉన్నది. మీకు వీలుంటే ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడు నడిచి వెళ్ళినప్పుడు అక్కడ ప్రధాన అర్చకులు వారిని అడగడానికి చెబుతారు ఆ విషయాన్ని. అర్చకులు వారు అటువంటి విషయాలు బాగా చెబుతారు. అలాంటి వాటికి ప్రాధాన్యం ఇస్తే ఎవరైనా వెళ్ళగానో దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు మా అమ్మవారి గుడి ఉంది, అమ్మవారి గుడిలో కల ఎవరు వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకంటే మేము యంత్ర ప్రతిష్ట చేస్తున్నప్పుడు మహానైవేద్యము అర్చకులు మాత్రమే లోపలికి వెళ్ళి అభిషేకము అర్చన చేసే నియమం పెట్టాం. అందుకని ముగ్గురు అమ్మవారి దగ్గరికి మాత్రం అందరూ వెళ్ళరు, వాళ్లే వెళ్తారు, అర్చకులు మాత్రమే వెళ్తారు ఆ ఇద్దరు, లేదా గురువుగారు పవిత్రంగా ఉన్నప్పుడు వెళ్ళి అభిషేకం చేస్తారు. సత్యనారాయణ స్వామి ఆలయం ఉన్నది, దానికి కూడా అలాగే చేసాము. దానికి ధ్వజస్తంభం ఉంటుంది, అందుకని అమ్మవారికి సత్యనారాయణ స్వామి వారికి ధ్వజస్తంభం ఉండి నియమనిష్టలతో కూడిన ప్రతిష్ట చేయటం వల్ల కేవలం అర్చకులే లోపలికి వెళ్తారు, నిత్యం నైవేద్యం పెట్టవలసిందే, ఆ నైవేద్యం యావత్ జీవితం దాన్ని కొనసాగించవలసిందే. చాలా రోజుల క్రితం తమాషా జరిగింది. నేను కాశీలో ఉన్నాను, మా అమ్మవారు నాకు కల్లో కనపడి, అది కలో తెలియదు స్పృహ తెలియట్లా, ఇవాళ నాకు నైవేద్యం పెట్టలేదు అని చెప్పింది. ఇదేంట్రా మా సాయి ఉండగా ఇలా జరగదే అని వెంటనే ఫోన్ చేస్తే వెంటనే వాడిని ఎంత చెప్పాడు, ఎందుకని ఈరోజు ఎందుకో పొరపాటు నేను లేనండి, మా అమ్మని పెట్టమని ఆవిడ మర్చిపోయిందండి, నేను అడగండి కావాలంటే ఇక్కడే ఉన్నాడే ప్రధాన అర్చకులు అని. ఎక్కడో కాశీలో ఉంటే ఒకే ఒక్కసారి అనమాట, ఈ పూట నాకు నైవేద్యం పెట్టలేదు నాకు చెప్పడం ఏమిటి, నేను వెంటనే ఫోన్ చేస్తే నేను లేనంటే అమ్మని పెట్టమన్నాను ఇందువల్ల మర్చిపోయినట్టుందని ఆవిడ అడిగితే పెట్టలేదన్నాను. అంటే అమ్మవారు ఎంత శక్తివంతమైందో ఆలోచించండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిదినం వాడు కంగారు పడి పెట్టకపోతే నాకు కంప్లైంట్ చేస్తుంది ఆవిడ. అది ఇంత స్పష్టంగా జరిగింది. ఆ ఎఫెక్ట్ వల్ల పెళ్లి కుదిరి ఆగిపోయింది దానికి, ఓ సంబంధం దగ్గర దాకా వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు 2020 అంటే మావాడే కాబట్టి చెప్తున్నాను ధైర్యంగా, బయట వాళ్ళు చెప్పం కాదు. 2025లో రేపు 26వ తారీఖు నాడు, 25 సంవత్సరం 26వ తారీఖు నాడు పెళ్లి, రేపు 26 ఇక్కడ నుంచి వెళ్ళగానే పెళ్ళి ఆయనకి, ఆ పెళ్లికి కిళ్ళి అంటే తాంబూలం ఇచ్చి వచ్చారు. మీ అందరినీ మళ్ళీ మళ్ళీ రమ్మని కూడా పిలుస్తున్నారు ఆయన, వచ్చిన వాళ్ళకి భోజనం పెడతాడు, మీరేమన్నా కానుకలు తీస్తే పుచ్చుకుంటాడ. అది వేరే విషయం. ఎంత ఆశ్చర్యంగా ఉందంటే ఇప్పటికి కూడా చాలా మంది నమ్మలేకపోతున్నారు అనమాట. అమ్మవారు నాకు చెప్పింది ఇదేమిట్రా బాబు ఎందుకు జరిగింది అంటే జరిగిందని చెప్పాడు ఆయన అంతే. ఆయన మంచివాడు కాబట్టి చెప్పాడు, అదే ఒప్పుకున్నాడు, లేకపోతే నేను పెట్టానంటే ఏం చెప్తాం అవునా. యంత్ర ప్రతిష్టలో అంత గొప్ప శక్తి ఉన్నది కాబట్టి ఆలయాల్లో భగవంతుడు ఉన్నాడు. కలియుగంలో ఒక నియమం ఉన్నది, ఇదే శ్లోకం దేవీ భాగవతంలో కూడా ఉంది, దేవీ భాగవతంలో నవస్కంధంలో ఉంటుంది. కలేహ పంచ సహస్రంచ వర్షం స్థిత్వాతు భారతే. కలియుగంలో ప్రారంభమైన 5000 సంవత్సరముల తరువాత భూలోకంలో ఉన్న ఆలయాలలో ఉన్న దేవతల విగ్రహాలలో దేవతల శక్తి ఉపసంహరింపబడుతుంది. కొంచెం జాగ్రత్తగా వినండి, ఇది 5125 ఏళ్ళు గడిచింది, రేపు 126 రాబోతుంది అవునా. ఇప్పుడు కలియుగం ప్రారంభమై 5125 ఏళ్ళు పూర్తయింది. ఇది 5125వ సంవత్సరం. అందుకే పంచాంగంలో కలియుగాబ్ది 51-25 అంటారు. దీనికి గణన ఎలాగా అంటే కృష్ణుడు అవతారం చాలించడంతో మొదలయ్యింది. ఏ దినమున వైకుంఠుడు, మేదినిపై దాల్చినట్టి మేలు విడచినాడా దినమున అశుభ ప్రతిపాదకమగు కలియుగంబు ప్రాప్తం వయ్యో. భాగవతం ప్రథమ స్కంధంలో అండి ఇది. పోతర్ గారి మధ్య ఇప్పుడే చదివింది, మళ్ళీ ఎవరిదో కాదు. శ్రీకృష్ణ పరమాత్ముడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం భూమి మీద అవతరించాడు. 125 ఏళ్ళు ఉన్నాడు. ఆయన శరీరం విడిచిపెట్టడంతో లోకంలో అధర్మాన్ని ప్రబలపరిచేటటువంటి కలియుగ ధర్మం ఆవిర్భవించింది. కలిపురుషుడు కాసు కూర్చున్నట్ట. ఎప్పుడు కృష్ణుడు అవతారం చాలిస్తాడా, ఎప్పుడు భూమిని ఆక్రమిద్దామా అని కాచుకొని ఆయన అవతారం చాలించగానే టక్కన భూమిని పట్టుకున్నాడు. అందుకని ఇప్పుడు భూమి మీద 90% మంది కలిపురుషుడి ప్రభావానికి లొంగిపోయారు. ఆ 10% మీలాంటి వాళ్ళు పురాణం వినడానికి వస్తారన్నమాట. వెదర్ ఎలా ఉన్నా నెదర్లాండ్స్ లో పురాణం వినడానికి వచ్చారంటే మిమ్మల్ని కలిపురుషుడు ఎక్కువ పట్టుకోలేదు. మిమ్మల్ని 90% విడిచిపెట్టి 10% పట్టుకున్నాడు. ఆ 10% పట్టుకున్నాడు కాబట్టి అప్పుడప్పుడు పురాణం మానేస్తున్నారు. పూర్తిగా పట్టుకుంటే వెళ్ళి కష్టం కదా. ఈ కలిపురుషుడు సరిగ్గా నేటి 5125 ఏళ్ల క్రితం పట్టుకున్నాడు. అప్పటి నుంచి కలియుగం ప్రారంభమైంది. అంటే 125 ఏళ్ల క్రితం నుంచి ఈ భూలోకంలో ఉన్న ఆలయాలలో ఏం జరుగుతోంది, రాత్రిపూట అర్చకుడు తలుపు ముయ్యగాని తాళం వేయగాని అందులో ఉన్న విగ్రహంలో ఉన్న పరమాత్మ శక్తి వెళ్ళిపోతుంది. ఉదాహరణకు ఒక దేవాలయం విష్ణు ఆలయం ఉంది. ఆ ఆలయంలో ఉన్న విష్ణు విగ్రహంలో ఉన్న శక్తి రాత్రి తలుపు వేయగానే వైకుంఠానికి వెళ్ళిపోతుంది. అమ్మవారి శక్తి అయితే అమ్మవారి ఆలయంలోంచి మణిద్వీపానికి వెళుతుంది. శివాలయంలో శివశక్తి కైలాసానికి వెళ్ళిపోతుంది. గణపతి కైలాసానికి వెళ్ళిపోతాడు. ఇలా ఆ ఆలయాల్లో ఉన్న శక్తులు రాత్రిపూట ఉండవు. అందుకే రాత్రిపూట గుడి తలుపులు మూసాక ప్రదక్షిణ చేస్తే ప్రదక్షిణ వ్యర్థం. రాత్రిపూట అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ఉపయోగం లేదు ఒకసారి తలుపేశాక. ఇప్పుడు మళ్ళీ రేపు ఉదయం పూట అందులోకి ఎలా వస్తున్నాడు దేవుడు, మళ్ళీ అర్చక స్వామి వారు తలుపు తీసి దీపం వెలిగించి ప్రార్థన మొదలుపెట్టి ఆవాహన చేయగానే టక్కున వచ్చి కూర్చుంటాడు. అందుకే అర్చకుల యొక్క వ్యవస్థ సక్రమంగా ఉండాలి. వాళ్ళు సక్రమంగా పూజ చేస్తే రాత్రికి విగ్రహము నుండి ఉపసంహరింపబడిన దేవతాశక్తి మళ్ళీ ప్రొద్దుట తలుపు తీసి దీపం వెలిగించగానే వచ్చి కూర్చుంటుంది. మళ్ళీ సాయంత్రం దాకా పూజలు అందుకుంటాడు, తలుపు వేసాక మూసేస్తారు. అందుకే రాత్రిపూట VIP దర్శనమని మళ్ళీ తలుపు తీస్తే ఉపయోగం లేదమ్మా. అంచేది వీడు ఎవడో వచ్చాడు, మినిస్టర్ గారు వచ్చారు, ఇంకో బారిస్టర్ గారు వచ్చారు, వీళ్ళ కోసం తలుపు దిగిండంటే ఒక్కసారి తలుపు మూసాక మళ్ళీ ఉదయం వరకు ఆ దేవతాశక్తి అందులో ఉండదు అని సుస్పష్టముగా దేవీ భాగవతం 9వ స్కంధంలో ఉంది. సాక్షాత్తు వరాహస్వామి వారు విష్ణుమూర్తి భూదేవికి చెప్పిన మాట అది. కేవలం దేవాలయమే కాదట, నదులు కూడా అంతే. రాత్రి 9:50 నుండి మళ్ళీ తెల్లవారుజామున 3 గంటల వరకు మీరు గంగలో స్నానం చేస్తే అది మహాపాపం. గంగానది రాత్రిపూట తన శక్తిని ఉపసంహరించుకుని స్త్రీ రూపంతో నదిలోంచి వెళ్ళిపోతుంది. అక్కడ నీళ్లు మిగులుతాయి గాని గంగ ఉండదు. ఈ పగలంతా దుర్మార్గులు స్నానం చేసిన వాళ్ళు ఉంటారుగా, అంతా మీలాంటి పుణ్యాత్ములే స్నానం చేయరు. స్నానం చేసేవాళ్ళు ప్రతిదినము స్నానం చేస్తూ మహాపాప నివారణార్థం పవిత్ర గంగా స్నానం అహంకరిష్యే అని అందులో ములగ్గానే ఈ పాపాలు గంగకు చుట్టుకుంటున్నాయి. యమునా నదిలో స్నానం చేస్తే యమునకు చుట్టుకుంటాయి, సరస్వతిలో స్నానం చేస్తే సరస్వతికి చుట్టుకుంటాయి. ఇలా నదులలో స్నానం చేస్తే పగలపూట మన పాపాలు ఉప్పుచ్చుకుంటున్నాయి. దానివల్ల నదులు సాయంత్రం అయ్యేసరికి నల్లగా మారిపోతాయి. అప్పుడు ఈ నదులు ఒకసారి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఈ భయంకర పాపాలు మేము తట్టుకోలేకపోతున్నాం, నీచాతి నీతులు క్షుత్రులు క్రూరులు అల్పులు అయిన దుర్మార్గులు స్నానం చేసి ఆ పాపాలు మాకు అంటగడుతున్నారు, ఈ పాపాల వల్ల మా జీవితం వ్యర్థమైపోతుంది, మేమిప్పుడు ఈ పాపం నుంచి ఎలా విముక్తి పొందాలి అని బ్రహ్మను అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, కలియుగంలో శ్రీశైలారణ్యాలలో కుక్కుటుడు అని ఒక మహర్షి ఉన్నాడు శ్రీశైలారణ్యాలలో. ఈ కుక్కుట మహర్షి పరమ గురుభక్తి కలిగిన వాడు. ఎంతటి పాపాత్ముడి పాపమైనా తొలగించే శక్తి గురుభక్తి కలిగిన వాడికి ఉంటుందట. గురువు కంటే గురుభక్తి కలిగిన వాడు గొప్పవాడు. కుక్కుటుడు నిరంతరం గురువు గారి పాదసేవ చేస్తాడు. మీరు రాత్రిపూట అక్కడికి వెళ్ళండి, ఆయన ఆశ్రమంలో గురువు గారి పాదాలు ఒత్తుతూ ఉంటే మీరు రాత్రి 10 గంటల నుంచి 3 గంటల మధ్యలో ఆయన ఆశ్రమాన్ని శుభ్రం చేయండి, ఆయన కాళ్ళు కడగండి, ఆ కాళ్ళు కడిగిన నీళ్లు శిరస్సులు చల్లుకోండి, మీ పాపాలు పోతాయి, నదుల పాపములను కూడా తొలగించే మహాత్ముడు ఆయన అని బ్రహ్మ చెప్పాడు. అప్పటి నుంచి ఏం చేస్తారట, ఈ గంగ, యమున, సరస్వతి వంటి నదులు రాత్రి 10 గంటల వేళ నదిలోంచి బయలుదేరి, అంటే నదిలో ఇక వాళ్ళ తమ శక్తిని ఉంచకుండా ఈ కుక్కుటుడు ఆశ్రమానికి వస్తారు. తెల్లవారుజామున 3 గంటల వరకు ఆయనకి సేవ చేసి 3 గంటల వేళ ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు శిరస్సును జల్లుకుంటారు. జల్లుకోగానే వాళ్ళ పాపాలు పోయి వాళ్ళు మళ్ళీ స్వచ్ఛంగా తెల్లగా నారా అందంగా తయారైపోతారు. అప్పుడు వాళ్ళు మళ్ళీ 3 గంటలు దాటగానే నదిలో ప్రవేశిస్తారు. అందుకే గంగలో స్నానం చేయాలంటే 3 దాటాలి. రాత్రి 10 దాటాక రాత్రిపూట స్నానం చేయకూడదు. స్నానం చేస్తే అవుతున్నవాట, ఈ పగలు దుర్మార్గులు స్నానం చేయటం వల్ల గంగకు వచ్చిన పాపాలు మీకు వస్తాయి. అసలు చేసే పుణ్యం ఎంత! అటువంటిది దిక్కుమాల పాపాలన్నీ మనం పుచ్చుకుంటే అసలు మనం తట్టుకోగలమా? అందుకనే రాత్రి స్నానం చేయకూడదు. మళ్ళీ ఇది ఎక్సెప్షన్ ఉంది, చాలా పెద్ద పరీక్ష పెడతాం అమ్మాయి బాడ. ఒక్క పుష్కరములలో మాత్రం పుష్కరాలలో 12 రోజులు ఈ నియమం లేదు. భగవంతుడు ఏం చేశాడనమాట, పుష్కరాల సమయంలో ఈ పాపలు లేకుండా వరమిచ్చాడు. అందుకే రాత్రి కూడా స్నానం చేసే అవకాశం ఒక పుష్కరాల్లో ఉంటుంది. మళ్ళీ కుంభమేళాల్లో, కుంభమేళాల సమయంలో కూడా ఈ పాపాత్ముల పాపాలు అంటావు. ఎందుకంటే 3 కోటి దేవతలు అందులో ఉంటారు, 3.5 కోట్ల ఊర్ధ్వలోకాల్లో ఉన్న బ్రహ్మాది లోకాలలో ఉన్న నదులు కూడా అందులో చేరతాయి. అందుకని కుంభమేళాలు, పుష్కరములు, మకర సంక్రమణం వంటి పర్వదినములు, గ్రహణముల కాలములో మాత్రం ఈ బాధ లేదు. మిగతా కాలములలో రాత్రిపూట నదులలో స్నాన నిషేధం. ఈ దేవతలు అక్కడికి వెళ్ళిపోతారు. దేవతలు అందులో ఉండటం లేదు నదుల్లో, సముద్రుడు సముద్రంలో ఉండడు. ఆలయాల్లో ఉన్న దేవతా విగ్రహాలు తమ లోకాలకు వెళ్ళిపోతున్నాయి. అందువల్లే ఆ సమయంలో దర్శనం వ్యర్థము అన్నారు. ఇప్పుడు మనం అందుకే ఆలయాలు కట్టాక రాత్రి తప్పనిసరిగా 10 గంటలు దాటితే మూసేయాలి. నేను ముందే చెప్పాను, మళ్ళీ మినహాయింపు ఉంది. ఎప్పుడు వార్షికోత్సవాలు జరుగుతాయి కదా, ప్రతిష్టా మహోత్సవాలు, అప్పుడు బ్రహ్మోత్సవాలు, ఈ శరత్కాలము, సంక్రమణము, ఇటువంటి కాలములలో తప్ప మిగతా కాలములలో ఎట్టి పరిస్థితుల్లో రాత్రి మూసి మళ్ళీ తెల్లవారుజామున తీయాలి. తీయగానే అర్చక స్వామివారు ఆవాహన చేస్తే అందులోకి వచ్చి కూర్చుంటుంది ఆ శక్తి. అందుకని ఆలయం తప్పనిసరిగా అర్చక వ్యవస్థతో సక్రమంగా సాగాలి. ఎప్పుడు ప్రాణప్రతిష్టతో, యంత్ర ప్రతిష్టతో, కేవలం నియమనిష్టలతో కూడిన ఆలయాలు ప్రతిష్ఠించినప్పుడు. వాయు ప్రతిష్ట అంటే ఎవరైనా వచ్చి ముట్టుకోవచ్చు, ఎవరైనా నివేదన చేయొచ్చు అని ప్రతిష్ఠిస్తే దానికి ఈ నియమం లేదు. అర్చకుడు రావక్కర్లా, తలుపు తీయక్కర్లేదు. అందుకే కలియుగంలో చాలా గుళ్ళు ఏం చేస్తారు, ముఖ్యంగా రామాలయాలు, అంత ఆడవగానే తేడా లేకుండా వెళ్ళి ముట్టుకోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు. ఇంకా శివలింగం అయితే ఈ లింగములలో కూడా అనేక లింగములు ప్రతిష్ట చేసుకునే అవకాశం మనకి శివపురాణం ఇచ్చింది. మేము మొయ్యడానికి కుదరలేదు, తేలేదు. ఎందుకంటే మాతో పాటు మాకు 30 కేజీలే ఇచ్చాడు. పైగా గురువు గారి చేత బరువు పోయిస్తారు మళ్ళీ, అయితే ఎందుకు వచ్చింది గొడవ అని ఆర్డర్ అక్కడ పెట్టుకోమన్నాం. తేట తెలుగులో కొన్ని శ్లోకాలు ప్రమాణంగా ఇస్తూ మొత్తం శివపురాణం అంతా నేను రాశాను. భగవంతుడు నాకు ఇచ్చిన 2-3 వరాల్లో అనువాదం చేయటం ముఖ్యమైంది. గరుడ పురాణం చూశారు కదా నిన్న, అది గీతా ప్రెస్కి ఇచ్చాం. శివపురాణం శ్రీశైల దేవస్థానం వారి కోసం రాశాను. శ్రీశైల ప్రభ అని ఒక పత్రిక ఉంది, చూశారా మీరు? ఆ శ్రీశైల ప్రభలో నేటికి 12 సంవత్సరములుగా రెగ్యులర్గా శివపురాణం సీరియల్గా వస్తుంది. అందులో రాసేసిన తర్వాత నేను దాన్ని మొదటి భాగం, 2వ భాగం ఇక్కడికి ఇచ్చాం. ఇక 3వ భాగం, 4వ భాగం మిగిలే, అవి కూడా వస్తే సంపూర్ణ శివపురాణం 24 శ్లోకాలతో వస్తుంది. ఇలా సంక్షిప్తంగా ఉండదు, పూర్తిగా వ్యాఖ్యానంతో ఉంటుంది. అద్భుతమైన పురాణం. అంటే వీటిల్లో సగం కట్ చేసి ఇచ్చారు, ఇది మిగతా ప్రెస్ వాళ్ళు ఇచ్చినవి. అది అలా కాకుండా మీకు ఏ అనుమానం లేకుండా చేశాం. అందులో చెప్పాడు ఏ ఇంట్లో అయినా ఒక శివలింగం ఉండవలసింది. ఆలయాలలో అయితే మరకత లింగము, శిలాలింగము, మళ్ళీ ఆ శిలాలింగాల్లో కూడా నర్మదా బాణలింగము అని ఒకటి ఉంటుంది. నర్మదా బాణలింగం అంటే నర్మదా నదిలో కొట్టుకొచ్చి రాళ్ళు. ఇప్పుడు మా పీఠంలో ఉన్న సత్యధర్మేశ్వరుడు బాణలింగం అన్నమాట. ఈ బాణలింగము, రసలింగము, స్పర్శలింగము, పరుసువేది లింగము, రసలింగం అంటే పాదరసాన్ని లింగం కింద చూడతారు, అది కాని స్ఫటిక లింగము. ఇటువంటి లింగాల్లో ఏదో ఒకదాన్ని ప్రతిష్ఠించాలి. ఏ లింగానికి ఆ లింగానికి ప్రతిష్టా విధానం ఉన్నది. వాటిల్లో మీలా విదేశాల్లో ఉన్న వాళ్ళు అయితే లింగం తయారు చేయడంతో పాటుగా ఆ లింగానికి పంచముఖాలు పెట్టుకోగలిగితే అదృష్టవంతులు అవుతారు. శివలింగానికి చుట్టూత నాలుగు వైపులా నాలుగు ముఖాలు పెట్టి ఐదో ముఖం పైరు పెడతారన్నమాట. శివలింగం చూశారుగా, ఇదే కాసేపు శివలింగం అనుకోండి. ఇటొక తల, ఇటొక తల, ఇటో తల, ఇటో తల, ఈ పైరు ఒక తల పెట్టి పంచముఖాలతో కూడిన శివలింగం కాశీ విశ్వేశ్వరుడికి ఇష్టం. పూర్వకాలంలో ఈ పంచముఖ లింగాలు ఉండేవి. ఇప్పటికి కూడా చాలా చోట్ల ఉత్తర భారత్లో అలాంటి లింగాలు ఉంటాయి. ఈ జంబుకేశ్వరం వంటి ప్రాంతాల్లో అలాంటి లింగాలు కనపడతాయి. శివుడికి ఐదు ముఖాలు ఉన్నాయి, అందుకే ఆయన పంచముఖుడు అన్నారు. సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అని శివుడు ఐదు ముఖములతో ఉంటాడు. అందులో పడమర వైపు ఉన్నటువంటి ముఖాన్ని, అంటే ఇది పడమర అనుకుందాం కాసేపు, ఇది తూర్పు అనుకుందాం, ఇది దక్షిణం, ఇది ఉత్తరం అనుకుందాం, ఇందులో ఈ పడమర వైపు ఉన్న శివుడి యొక్క ముఖాన్ని సద్యోజాతము అంటారు, ఉత్తరం వైపు ఉన్న ముఖాన్ని వామదేవము అంటారు, దక్షిణం వైపు ఉన్న ముఖాన్ని అఘోరము అంటారు, తూర్పు వైపు ఉన్న ముఖాన్ని తత్పురుషము అంటారు, ఆకాశం కేసున్నదాన్ని పైకున్నదాన్ని ఇలా పైకి ఉంటుంది అనమాట ముఖం, దాన్ని ఈశానము అంటారు. అందుకే మంత్రాల్లో శాంతం పంచమీశ్వరస్య వదనం ఖం వ్యాప్తి తేజోమయం, శివుని యొక్క ఐదవ ముఖం ఉన్నది, అది అత్యంత శాంత స్వరూపమైనది, ఖం అంటే ఆకాశమునందు వ్యాప్తమై ఉంటుంది, ఖం అంటే ఆకాశం అనమాట. ఆకాశం కేసి చూస్తూ ఆకాశం అంతా వ్యాపించి ఉంటుంది, దానికి ఈశానము అని పేరు. ఈ విధంగా ఐదు ముఖములను ఆ లింగంలోనే చెక్కి దానిని ప్రతిష్ఠిస్తే అటువంటి లింగమును అభిషేకించిన వాళ్ళు బ్రహ్మహత్యాది మహాపాతకాల నుంచి విముక్తులు పొందుతారు. పొరపాటును తెలియక అపవిత్ర పదార్థాన్ని నైవేద్యం పెడితే అది కూడా పవిత్రమవుతుంది. సాధారణంగా భగవంతునికి నివేదన చేసే పదార్థాన్ని రుచి చూడకూడదు. మీ ఇంట్లో అంటే నా అదృష్టం బాగుండి, మీరే పులిహోర రుచి చూసి ఆ ఎంగిలి పదార్థం నాకు పెట్టేయచ్చు. అందువల్ల ఏదో ఉప్పు ఎక్కువగా ఉందో లేదో చూడటానికి, కానీ దేవుడికి అలా పెట్టకూడదు. అందుకే దేవుడికి వండేటప్పుడు రుచి చూడకుండా అప్రాక్సిమేట్లీ చూసి వేసేయాలి. మన అదృష్టం బాగుంటే ఉప్పు ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఈ మధ్యన ఒక ఆవిడ అమెరికాలో గురువు గారి మీద అభిమానంతో వంట నేర్చుకుందిట. వాళ్ళు వీళ్ళు వండి పెట్టడం ఏమిటి, నేను స్వయంగా గురువు గారికి వండుతాను అని. ఆవిడ జీవితంలో భర్తకు కూడా వండలేదు, వంట అంటే తెలియదు పాపం. ఇప్పుడు గురువు గారు డాలస్లో అడుగు పెట్టారు వారి ఇంట్లోకి. మా కృష్ణపద్మ గారు ఓ రోజున వాళ్ళ ఇంటికి గురువు గారు ఆవిడ భక్తురాలని తీసుకెళ్ళింది. ఆ భక్తురాలు నేనే వండుతాను అందుటే. సరే వండింది, వండాలంటే ఏం తెలియదు, అందుకని పుస్తకం, వంటల పుస్తకం తీసుకుంది, కొనుక్కుంది. అందులో పులిహారలో తగినంత ఉప్పు అని ఉందిట. తగినంత ఉప్పు అంటే ఏమిటి, కేజీ బియ్యాన్ని వండారు కనుక కేజీ ఉప్పు అనుకుంది, అది తగినంత ఉప్పు. కేజీ ఉప్పు వేసి పులిహార తయారు చేసింది. ఆహాహా, అదృష్టం. అందుకని అలాంటప్పుడు ఏం చేయాలంటే భర్త మీద ప్రయోగించి ఆయన బతికాక నాకు పెడితే వదిలిపోయింది. కానీ రుచి చూడకూడదని చెప్పారు ఎవరో గురువు గారికి పెట్టేటప్పుడు, ఇదో పెద్ద గొడవ. అందుకని రుచి చూడకపోవడం వల్ల నా పరిస్థితి అలా అయింది. సాధారణంగా వంటలు చేసేవాళ్ళు మీరు అంతా ఎంత అరి తీరిపోయారు వాళ్ళండి, ఎంత బాగా వండి పెడుతున్నారో మీ భర్తల ముఖాలు చూస్తే తెలుస్తుంది. అందుకే కళకళ్ళు ఆడిపోతే నిలబడగలుగుతారంటే గంటల తరబడి ఇంట్లో భార్యామణులు అన్నపూర్ణాముడులు పెట్టిన భోజన ప్రభావం అయ్యి ఉండవచ్చు కాక. ఏది ఏమైనా దేవతలకి నివేదన చేయకూడదు. ఆ టేబుల్లో మాట్లాడకూడదు కూడా వండేటప్పుడు. ఎందుకని, అన్నం వండుతూ మాడితే తుంపర్లు అందులో పడితే అది ఎంగిలి పదార్థం అవుతుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకుని ఆ పదార్థాన్ని నైవేద్యం పెట్టాలి. అవునా? కానీ ఒకవేళ కర్మ కాలింది, పొరపాటు మాట్లాడారు, ఈ మధ్యన గురువు గారికి ఇక్కడ పళ్ళు పెడుతూ గురువు గారు అని అన్నాడు ఆయన, సమస్తం పడ్డాయి. అక్కడ పళ్ళెం పెట్టాక ఇంకా దారిలో చూసి మాట్లాడవద్దు చెప్పండి. అందులో ఇక్కడికి వచ్చాక అందరికీ జలుబే, హచ్చి అని తుమ్మారంటే ఇంక చెప్పక్కర్లేదు, హచ్చి అన్నాడు చచ్చేవాడు. ఇలాంటి ఆహారమును పొరపాటున గురువులకి దేవతలకి పెట్టకూడదు కదా, మర్చిపోయి పెట్టాం అనుకుందాం కాసేపు, ఏం చేస్తాం? ఒక్క బాణలింగం అయితే, ఈ పంచముఖాలతో కూడిన లింగం అయితే పొరపాటున అపవిత్ర పదార్థం నైవేద్యం చేస్తే దోషము రాదు. అందుకని లింగానికి పంచముఖాలు అదుపు పెడతారు. రెండు లింగములు గుర్తుపెట్టుకోండి, ఒకటి బాణలింగం, నర్మదా బాణలింగం, రెండు లింగమునకు ముఖములు ఐదు పెట్టి ఆ ముఖంతో ఉన్నటువంటి లింగాన్ని ప్రతిష్ఠ చేస్తే ఈ ఎంగిలిగూడు పొరపాటులు పెడితే కావాలని పెట్టాడు బయట, లేదా మాంసం మద్యం ఇలాంటివి తగిలినా ఆ భాష ఉండదండి. ఎందుకు ఈ మాట చెప్తానంటే, పాప అమాయకులు ఉంటారు, వాళ్ళకి ఏం తెలుస్తుందంటే, ఇప్పుడు భక్త కన్నప్ప ఉన్నాడు, ఆయన కాళహస్తిలో స్వామివారి లింగం చూశాడు, ఆ లింగానికి నైవేద్యం పెట్టాలనుకున్నాడు. ఉట్టి అమాయకుడు, మంత్రం తెలియదు తంత్రం తెలియదు, ఆ లింగం చూడగానే ఏడ్చేసేట ఆయన. ఎందుకని, ఓ సామి ఇటువంటి కొండదరిలో వంటిన్ బులుల్ సింగముల్ గాసిం పెట్టడు కుట్ర నట్టడవి కల్జు విక్రీడ ఏ యాసంగట్టితి వేటి గడ్డయులు నీవా కొన్నచో కూడు నీళ్ళే సొట్టంబులు తెచ్చిపెట్టెదరు నీకిందేటికే లింగమా. ఓ లింగమా, ఓ స్వామి, ఇదేమో కొండ, కొండ పక్కన గుహ, ఓ పక్కనేమో సువర్ణముఖి, ఇక్కడ ఆచ్ఛేదన లేకుండా ఉన్నావు. అప్పట్లో ఈ గుడి లేదు కదా, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ గుడి లేదు, శిథిలం అయిపోయింది. పాపం ఓ పాక వేశాడు ఒక అర్చకుడు, పాపం అమాయకుడు అర్చకుడు, పాక వేసి శివుడిని పూజిస్తున్నాడు. అటువంటి అర్చకుడిని విలనగా చూపించి కాళహస్తీశ్వర మహాత్మ్యంలో ఘోర అపచారం చేశారు. కాళహస్తీశ్వర మహాత్మ్యంలో అర్చకుడు ఎంత గొప్పగా నైవేద్యం పెట్టాడో చెప్పారండి. ఆ వీలుంటే ఈసారి దూర్చటి కాళహస్తీశ్వర మహాత్మ్యం చదవండి. సరే, ఆ పాతకాలంలో ఏదో ద్వేషంతో, అర్చకుల మీద ద్వేషంతో అన్యాయం చేసి సినిమా తీశాడు ఆ కన్నడ రాజకుమారు. ఆ తర్వాత మళ్ళీ బాపు గారు వాళ్ళు చేసినప్పుడు కూడా ఆ కథని కొంత మార్పు చేసి కొద్ది పెసరు అదే కథను తీశారు. అక్కడ కూడా అర్చకుడిని వెళ్ళండి కనుక చూపించారు రావు గోపాలరావును పెట్టి. కానీ దానికి పాప అర్చకుడు పరమ భక్తుడు పాప. సరే, అదో కర్మలు పెట్టేద్దాం. ఈ కొండదరిలో ఎందుకు కట్టుకున్నావు ఇల్లు? అప్పుడు భక్త కన్నప్పు చూసిన నాటికి పాక ఉన్నదండి, అందుకని ఈ ఏటి గట్టని ఇల్లు ఎందుకు కట్టుకున్నావు? నీకు ఆకలి వేస్తే కూడు నీళ్లు ఏ చుట్టాలు తెచ్చి పెడతారు, ఈ లింగమా ఎందుకు ఎక్కడ ఉన్నావు అన్నాడు. ఇది దూర్జటి వారు రాసిన పద్యం. ఇప్పుడు నేను చదివిన పద్యం, ఇందాక పద్యం చదివారా, ఆ పద్యం నిజంగా మళ్ళీ చదివితే ఒక బోయవాడి భాష ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అది. ఇప్పుడు ఇందాక పద్య రూపంలో చదివాను, దాన్ని ఇప్పుడు నేను గద్య రూపంలో చదువుతానండి. ఓ సామి ఇటువంటి కొండదరిలో ఒంటిం బులుల్ సింగముల్ గసింబెట్టెడు కుట్రనట్టడని ఈ కల్జు విక్రీనీడ ఏ యాసంగట్టిది వేటిగడ్డనీరు నీవు ఆ కొండచో కూడు నీళ్ళే సుట్టంబులు తెచ్చిపెట్టెదరు నీకు ఇందేటికే లింగమా. ఇది అనమాట రాసింది. పద్యము అదే, గద్యము అదే. ఈ గద్యాన్ని మళ్ళీ పద్యం చదివచ్చు అండి, ఎంత బాగుంటుందో. ఓ సామి ఇటువంటి కొండదరిలో ఒంటిన్ బులుల్ సింగముల్ గాసిం పెట్టెడు కుట్ట నట్టడవి ఈ కల్జు విక్రీనీడ ఏ యాసంగట్టితి వేటి గడ్డనిలు నీవా కొన్నచో కూడు నీళ్ళే సుట్టంబులు తెచ్చిపెట్టెదరు నీకిందేటికే లింగమా అని అడిగాడు. ఆ తర్వాత స్వామివారు మాట్లాడలేదు, ఆయనకు ఆకలిస్తోంది. ఈ అన్నాళ్ల నుండియో పస్తున్నాడు ఈ శివుడు అనుకుని ముందు నీళ్లు తెచ్చాడు, స్నానం చేయించి భోజనం పెడదామని. ఆ నీళ్లు తెవడానికి ఆయన దగ్గర పాత్ర లేదు, అందుకని నోటితోటి వెళ్ళి ఆ ఏట్లో నీళ్లు పుక్కి నుంచి తెచ్చి హుషన్ ఉమ్మాడు, శివలింగం మీద ఉమ్మాడు, ఆ నీళ్లతో స్నానం అన్నాడు. ఆ తర్వాత ఒక పంది కనపడింది, అడవి పంది, బాణంతో లాక్ కొట్టేశాడు, శుభ్రంగా కాల్చాడు, ఎర్రగా బాగా కాల్చాడు. కాల్చినటువంటి ఆ పంది మాంసం ముక్కలన్నీ దొప్పల్లో వేసి పట్టుకొచ్చాడు, పట్టుకొచ్చి తిను అన్నాడు. తినకపోతే చస్తానన్నాడు పైగా, తినకపోతే చస్తానంటే తినక చస్తారా? పరమాత్ముడు రొంగిపోయి మాంసం తిన్నాడు. ఆ మాంసం ఆకులు ఆ ఏముకలు అవన్నీ ఆ శివలింగం మీదే వదిలేసి ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ రేపు వచ్చి భోజనం పెడతానని ఎంతలో పొద్దుటే పాపం అర్చకుడు వచ్చాడండి. చూడగానే ఆయనకి బాధ కలిగింది, స్వామి ఏమిటి కర్మ, పరమ పవిత్రమైన నీ లింగం ఎండకిండి వానకి తొడుస్తోందని తాటాకు పాకేశాను, అంతకంటే నాకు శక్తి లేదు. ఆ పక్కన పళ్ళు ఉంటే ఆ పళ్ళు తెచ్చి పెడుతున్నాను, ఎవడో దుర్మార్గుడు వచ్చాడు, ఈ ఎంగిలేమిటి, ఈ మాంసం ముక్కలు ఏమిటి, బహుశాడు ఎవడో నిన్ను అపవిత్రం చేశాడని బాధపడి ఏడ్చి కుండతో నీళ్లు తెచ్చి శుభ్రంగా కష్టపడి కడిగి ఆ మాంసం అంటుకోవడానికి ఆయనకి బాధ. ఉట్టి చేదస్తుడు, పళ్ళు తప్ప ఏమీ తినడు, అది కూడా లేటెస్ట్ పళ్ళు. నా కోసం పాపం తెచ్చి అరవింద్ మర్చిపోయాడు, ద్రాక్ష పళ్ళు కారులోనే ఉన్నట్టున్నాయి. అలాంటి పళ్ళు ఎవరో తీసుకొస్తే ఆ పళ్ళు నైవేద్యం పెడుతూ ఉంటాడు ఆయన. నా పళ్ళు ఉన్నాయండి తినేశారా వాళ్ళు, అంటే శివుడికి నైవేద్యం పెట్టి వచ్చిన చాలా మంది వాళ్ళే తినేస్తున్నారు కదా, గురువు గారికి నైవేద్యం పెట్టి తినేసాడు వాళ్ళు. అలాగా ఆ పళ్ళు అవి పెట్టి మళ్ళీ ఆయన శుభ్రం చేసి వెళ్ళాడు. ఈ భక్త కన్నప్పు వచ్చి ఇవి తీసి మళ్ళీ మాంసం మొక్కలు పెట్టాడు. ఇలా రెండు మూడు రోజులు జరిగాక అర్చకుడు ఏడ్చి, స్వామి నీవు భక్త సులభుడివి, అడ్డమైన వాడు వచ్చి నిన్ను కంపు చేసిపోతున్నాడు, అయినా నువ్వు క్షమిస్తున్నావు, నేను తట్టుకోలేకపోతున్నాను, ఆ దుర్మార్గుడు ఎవడో చెప్పు, లేదా నీ లింగం మీద తల కొట్టుకు చచ్చిపోతానంటే. అప్పుడు శివుడు టక్కలేచి, ఠవఠవ పడనేటికి మది శివగోచర, చూడు నన్ను చెంచకొడు శృతి వ్యవహారేతర మతమున తవిలి మిగుల భక్తి కొలువ దయ పుట్టుటయు. ఎందుకంత బాధపడతావోయ్ భక్త అగ్రేసర, నీకంటే వేదములొచ్చు మంత్రములొచ్చు, అందువల్ల భక్తితో నన్ను పూజించావు, మెచ్చుకున్నాను. ఈ మధ్య నాకు ఒక చెంచు భక్తుడు దొరికాడు, ఆ చెంచుకి వేదం తెలియదు, మంత్రం తెలియదు, నియమం తెలియదు, వాడిది భక్తే. వాడు నోట్లో నీళ్ళు పెట్టుకొచ్చి పుక్కిలి చుమ్మి స్నానం అంటాడు, పంది మాంసం పెడుతున్నాడు తప్పదనగా. అంతటి భక్తుడా స్వామి అంటే అంత భక్తుడే. ఈ పక్కనే గుడిసి ఉంది కదా, నా కోసం నువ్వు వేసావు, ఆ గుడిసెలో దాక్కుని అందులో కన్నం పెట్టుకు చూస్తూ ఉండు, నేను వాడిని పరీక్షిస్తాను అన్నాడు శివుడు. ఈ అర్చకుడు అందులో దాక్కున్నాడు, ఆ తాటాకుల్లోంచి ఓ చిన్న బొక్క చేసుకుని ఆ కన్నంలోంచి చూస్తున్నాడు. ఇంతలో మనవాడు వచ్చాడు, వచ్చి నోట్లో నీళ్లు వచ్చి పుక్కిలి చుమ్మి స్నానం చేయించాడు. ఆ తర్వాత తుడిచేశాడు, పంది మాంసం పట్టుకొచ్చాడు, పంది మాంసం తినమన్నాడు. రోజు తినే స్వామివారు ఈరోజు పరీక్షించాలి కదా, అందుకని తినడం లేదు. ఎంత బతివలేడు. కాలవో మాడంగాలెనో, స్వామి వాడు ఎందుకు తినడం లేదు మాంసం, కాలలేదా మాంసం, లేక మాడిపోయాయా? కొంతమంది దోశలు వేస్తే అటు కాలకాలం లేదా మాడిపోతాయి, అలా కాకుండా చక్కగా కలిచేని ఏమైంది, ఎందుకు మీ దోశలు బాగున్నాయమ్మా వాటి మీద ఇంకా ఆవిడ ఎలా చూస్తారు పాప అమ్మాయి. ఒక నా గురించి చెప్పారు, ఆవిడ అపమానం చేశారు, ఆవిడ దోశల్ని ఎవడన్నా వంక పెడితే ఆ తురకాడు కళ్ళుబావు, అందువల్ల బాగా మాడిపోయాయా, ఇంకేదైనా అయ్యాయా అంటే ఆయన మాట్లాడడం. ఎంత బతిమాలాడు. ఇంతలో కుడికన్నులోంచి రసికారి పుసుకులు వచ్చాయి. అప్పుడు అర్థమైంది దీనికి, ఓహో స్వామివారికి కంటికి బాధ కలిగింది, కళ్ళకలక వచ్చింది. కళ్ళకలకు వస్తే ఎవరైనా అన్నం తినలేరు కదా. ఇప్పుడు ఒక ఆయనకు రాత్రి కడుపు బాగాలేదుట, పరిగెత్తాడు, ఇంకా వాడు పొద్దునే దోశలు ఏం తింటాడు, ఇడ్లీ ఏం తింటాడు చెప్పండి. అదనమాట, కడుపు బాగాలేనప్పుడు, కళ్ళు బాగాలేనప్పుడు, చెవులు బాగాలేనప్పుడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు అన్నం తినలేరు అనుకున్నాడే. నేను అమాయకుణ్ణి, మంత్రం తంత్రం తెలియదు, అందువల్ల నేను పెట్టిన దానివల్ల లోపం వచ్చింది అనుకున్నాడు ఆయన. ఒక నిజంగా ఆయన మంత్రం తంత్రం తెలియదు, శివ అనుకోవడం కూడా సరిగ్గా తెలియదు, శివ శివ అంటే శివశివ అనలేడు. ఆ మధ్యన వాడు కూడా శ్రీరామ అనమంటే చీరామ చీరామ అని, పాపం ఏం చేస్తాం వాడికి భాష రాదు. కనుక నిజంగా ఒక అద్భుతమైన పాట పాతకాలంలో ఘంటసాల వారు పాడారు, ఆ శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యంలో హృదయం తరుక్కుపోతుంది అలాంటి పాటలు వింటే. వాళ్ళు గాయకులు అంటే పాటలు అంటే అనమాట. మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రమో తంత్రమో తెలియనైతినే, మంత్రమో తంత్రమో తెలియనైతినే, నాదమేదో వేదమేదో కాననైతినే, వాదమేల పేద బాధ తీర్చరావయా స్వామీ, వాదమేల పేద బాధ తీర్చరావయా స్వామీ, మహేశ పాప వినాశ కైలాసవాసాయీశ నిన్ను నమ్మినాను రావా నీలకంధర. ఇలా అంటే రాకుండా ఉంటాడండి పరమాత్మ. మంత్రములతో కూడిన పూజ చేద్దామంటే నాకు మంత్రం తెలియదు, తంత్రం తెలియదు, ఏది వేదమో ఏది ఓంకార నాదమో తెలియదు, ఈ అమాయకుడి బాధ తొలగించవా అని పరమాత్ముడు అడిగాడు. ఈ కళ్ళల్లోంచి పుసుగులు వస్తున్నాయి, రసిస్తోంది, ఈ బాధ తీరితే అన్నం తింటాడు ఆయన. కాబట్టి ఈ బాధ తొలగించాలి. దానికోసం వెంటనే తన గూడానికి వెళ్ళాడు. ఆ రోజుల్లో చిన్నప్పుడు కళ్ళకలకు వస్తే బాలింతరాలు చనుబాలు పోసేవారు, పాలు తెచ్చేట చనుబాలు, నెయ్యి ఆవునేతి ఒత్తులు వేశాడు, కొన్ని రకాల కలవ పువ్వులు మొదలైనటువంటి ఆకుల రసం పోశాడు, విన్న మందులు, కన్న మందులు అన్ని గోరువెచ్చగా ఉప్పుని వేడి చేసి ఒక గుడ్డలో చుడతారు, దాన్ని ఉప్పు వేస్తారు అందులో, గుడ్డలో ఉప్పు వేసి వెచ్చ చేసి ఇలా కంటి మీద పెడితే మాన తగ్గిపోయేది పూర్వం. అందుకని దాన్ని కోక పొట్లం అని పేరు. అలాంటి పొట్లం పెట్టాడు. ఎన్ని పెట్టినా ఇంకా 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 ఈసారి రసిక బదులుగా రక్తం కూడా వస్తూ ఉండేసరికి భయం వేసింది దీనికి. ఓహో, మందుల వల్ల ఈయన కంటి బాధ తగ్గడం లేదు, ఇంకేం చెయ్యాలి, ఆ కంటి కన్ను ఇచ్చేద్దాం అనుకున్నాడే. నా కన్ను మీకు అక్కడ పెడితే సెట్ అయిపోతుంది అనుకుని జిర్రుర బాణం తీసి, ఏదో అన్మూల పొదుల బాణం తీసి కసిక్కిన కంట్లో గుచ్చుకుని ఈ చివరి నుంచి పీకి గుడ్డు పీకి అక్కడ పెట్టేశాడు. అది వాడి బెక్క, మీరు బెక్కండి. ఆ లెవెల్ వేరు, ఆ స్థాయి వేరు. కన్ను అలా పెట్టగానే అతుక్కుపోయింది, రసి ఆగిపోయింది, అందంగా కనబడింది కన్ను. స్వామి అంత అదృష్టవంతుడు, ఇప్పటికి తెలిసింది నాకు మందు, కన్ను పీకి కన్ను పెట్టడమే అనమాట. అంటే ఆ రోజుల్లో ఆపరేషన్ చేసి కన్ను పెట్టాడు. ఇప్పుడు మన వాడు చూడండి, చచ్చిపోయిన వాడు కళ్ళు తీసి పెడుతున్నారా? ఆ రోజుల్లో బతుకున్న వాడే కన్ను పెట్టాడే. ఇప్పుడు ఏమైంది, ఒక కన్ను సెట్ అవగానే ఎడమ కన్నులోంచి మళ్ళీ రసి కారణం మొదలెట్టింది. ఇప్పుడు నాకు అర్థమైంది, ఒక పరికొక పరికించి ద్వికచారుణ పద్మపత్ర వీధి వికళం మకరంద ధార క్రియ. అంతకంతకి తేనె పొట్టులోంచి తేనె కారినట్టుగా, వికసించిన తామర పువ్వులోంచి తేనె కారినట్టుగా, తామర పువ్వులంటే ఆయన కన్నులోంచి ఈ పొట్టు మళ్లీ రక్తం కారింది ఎడమ కన్నులో నుంచి. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, స్వామి నీ దయవల్ల నాకు మందు తెలిసింది, కుడి కన్నులోంచి రసి వస్తే కుడి కన్ను పెట్టాను, ఇప్పుడు ఎడమ కన్నులోంచి రక్తం వస్తోంది, రసి వస్తోంది, ఎడమ కన్ను పీకి పెడతాను, కానీ ఇప్పుడు నాకున్న బాధల్లా నీకు మూడు కళ్ళున్నాయి, అది నాకు బాధ, నాకు రెండు కళ్ళే ఇచ్చావు, రెండవ కన్ను బదులుగా రెండవ కన్ను పెడతాను, ఆ తర్వాత మూడవ కన్నులోంచి రసి వస్తే చూడడానికి కళ్ళు ఉండవు, పెట్టడానికి కన్ను ఉండదు, కాబట్టి మూడవ కన్నైనా జాగ్రత్తగా అట్టే పెట్టుకోయే అని పలికి రెండవ కన్ను పీకుతూ ఉంటే తక్కన వెంటనే శివలింగం నుంచి శివుడు ప్రత్యక్షం అయ్యాడు. ఆయనతో పాటు విష్ణువు, బ్రహ్మ, దేవతలు అందరూ వచ్చారు. సుర సిద్ధ సాత్యనర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులంతా ఒక్కసారి అక్కడ ప్రత్యక్షం అయ్యారు. హడిలిపోయి ఆ గుడిసెలోంచి బ్రాహ్మడు కూడా బయటకు వచ్చేసాడు, అర్చకుడు కూడా. వెంటనే ఇది రెండు కళ్ళు వచ్చేసి అప్పుడు శివుడు రెండు కళ్ళు ఇచ్చి ఆ అర్చకుడికి తిరిగి చూసావా నాయన, అతడు ఎంత భక్తుడో, కళ్ళు పోతే కళ్ళు పెట్టినవాడు, అటువంటి వాడి భక్తికి లొంగి పంది పెడితే పంది, నంది పెడితే నంది తిన్నాను, ఆ స్థాయి వాడు ఏమిచ్చినా తింటాను అనగానే నాకు అర్థమైంది స్వామి అన్నాడు. ఇద్దరినీ కైలాసాన్ని పట్టుకుపోయాడు అక్కడ. ఇది కాళహస్తీశ్వర మహాత్మ్యం చెబుతున్నమాట. కాబట్టి ఆ స్థాయి భక్తులు అనుకోండి, ఏది నైవేద్యం పెట్టినా పర్వాలేదు, కానీ మనలో భక్తి కంటే పనుల ఒత్తిడి ఎక్కువైపోయింది కనుక శాస్త్రం తెలియకపోవటం వల్ల ఒక్కొక్కప్పుడు ఉపచారం బదులు అపచారం చేయొచ్చు, ఎంగిలి చేసిన పదార్థములు పెట్టవచ్చు, లేదా నీటి దుంపర్లో, ఉప్పు దుంపర్లో, ముక్కు దుంపర్లో, ఇంక రోడి దుంపర్లో పడవచ్చు, ఇంకేదో జరగచ్చు. అలాంటి పదార్థములను ఈ పంచముఖములున్న శివుడైతే అపచారముగా భావించక ఉపచారంగా స్వీకరిస్తాడు. అందుకని లింగములు తయారు చేసేటప్పుడు కలియుగంలో పంచముఖములున్న ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించుకోండి, లేదా బాణలింగం పెట్టుకోండి అన్నాడు. బాణలింగం పంచముఖలింగాలు అయితే పొరపాటున మనం ఏదన్నా తేడా నైవేద్యం పెట్టినా, ఏదన్నా తప్పుడు పని చేసినా క్షమిస్తాడు, ఇంకా దానికి మనం ఏం బెంగ పెట్టుకోగల. అందుకని ఈసారి మీ అవకాశం అంటే, ఎలాగో పంచాయతనం పెట్టాలనుకుంటున్నారు కదా మీరు, అది కూడా శివ పంచాయతనం అయితే మంచిది. ఆదిత్య అంబికాం విష్ణుం గణనాథంచ మహేశ్వరం అని శివపురాణం చెబుతున్నది. సూర్యుడు, అమ్మ పార్వతీదేవి, శివలింగం, విఘ్నేశ్వరుడు, విష్ణువు, ఈ ఐదుగురిని కలిపి పంచాయతనం అంటారు. అందులో చిత్రం ఏంటంటే, గణపతి ఉన్నప్పటికీ ముందు శివుణ్ణే పూజించాలంటే శివుణ్ణి ప్రతిష్ఠించాలట. అగ్నిపురాణం ఇందులో ఉందా కాపీనా, వింటూ కొనుక్కోండి, చిన్న పుస్తకమే, సంక్షిప్తంగా ఇచ్చాను. అందులో చూడండి పంచాయతన ప్రతిష్టా విధానం అగ్నిపురాణంలో ఉన్న శ్లోకంతో సహితంగా ఇచ్చాను. ముందు శివుణ్ణి, తర్వాత గణపతిని, ఆ తర్వాత మిగతా వాళ్ళని ప్రతిష్ఠించి పూజించి మధ్యలో శివలింగాన్ని పెట్టాలి, పంచాయతనం పెడితేనే చెప్పేది. అలా కాకుండా విడిగా ఒక్క శివుడిని పెట్టుకుని విడిగా విష్ణువుని ఇంకో చోట పెట్టుకునే పడం అయితే ఇందాక చెప్పినట్టుగా పంచముఖములు ఉన్న శివుడు అయితే తొందరగా అనుగ్రహిస్తాడు. పంచముఖ శివుడు దొరకకపోతే నర్మదా బాణలింగం అని ఉంటుంది, అది పానవట్టం విడిగా ఉంటుంది, లింగం విడిగా ఉంటుంది, ఆ మధ్యలో పెట్టి ఒక ప్రత్యేకమైన పదార్థములతో అతికిస్తారనమాట. అది మా దగ్గర అలాగే చేసాం, కరిగించి అందులో ఏమేమి పదార్థాలు ఇస్తారు అని అడగడు చెప్తాడు. ఆ పదార్థాలు కరిగించి అందులో పోసేసి అందులో లింగం పెడితే ఇక మళ్ళీ మీరు గింజుకున్న కథలు ఆ శివలింగం అలా అతుక్కుపోతుందండి. అద్భుతమైనది ఆ శివలింగ ప్రతిష్ట. ఇటువంటి ఆలయ ప్రతిష్ట వల్ల 5 తరముల పాటు పాత వాళ్ళు, రాబోయే 5 తరముల వాళ్ళు తరిస్తారు. ఏది కనీసం ఒక్క లింగాన్ని ప్రతిష్ఠిస్తే, పంచాయతన ప్రతిష్ట చేస్తే 7-7, 14 తరాల వాళ్ళు తరిస్తారు. రేపు కూడా ఉంది కాబట్టి కథ చెప్తున్నాను. పంచాయతన ప్రతిష్టతో శివలింగాన్ని కానీ విష్ణువుని కానీ ఎవరినైనా ప్రతిష్ఠించాక అక్కడ ఒక్కసారి అన్నదానం చేస్తే వచ్చే లాభాన్ని తెలియజేసే కథ అన్నపూర్ణ మహిమ కథ రేపటి రోజు చెబుతారు. ఎందుకంటే మొదలైతే అంత తేలిక అయ్యే కథ కాదు కనుక. కాబట్టి ఆలయ ప్రతిష్ట అంటే మాట్లాడుకుంటారా, కొన్ని కోట్ల జన్మముల పాపములను తొలగించి అనుగ్రహిస్తుంది ఆలయం అంటే. ఒక్క ఆలయం కడితే లాభం ఏమిటో తెలిసిన, నేను చెప్పే ప్రతిదీ ప్రామాణికం. దేవీ భాగవతం చూడండి, అందులో ఉన్న శ్లోకం ఇది, యస్వై కస్వై చ దేవాయ యో దదాతి గృహం నరః స తత్ర లోకే వసతి రేణుమానాబ్దమేవ చ. మీకు తోచిన ఏదో ఒక దేవుడికి ఒక గుడి కట్టండి. యస్మై కస్మై చ అంటే ఏదో ఒక దేవుడికి. మళ్ళీ అర్థం చెప్పడం కష్టం లేదు కాబట్టి మీకు అందులో అర్థం అవుతుంది కాబట్టి చెప్తాను. యస్మై కస్మై చ దేవాయ, ఏదో ఒక దేవునికి, యహ ఎవడు, దదాతి గృహం నరః, నరుడు ఎవడైనా గృహమిస్తాడో, అనగా ఒక ఆలయం కట్టాడు తనకి నచ్చిన ఒక దేవుడికి, ఒక ఆయన ఒక ఆలయం కట్టాడు, కడితే లాభమేమిటి. స తత్ర లోకే వసతి రేణు మానాబ్దమేవచ. ఇప్పుడు మీరున్నారు, ఇటు గణపతికి, విఘ్నేశ్వరుడితో పాటుగా శివుడికి, అమ్మవారికి, విష్ణువునకు, సూర్యుడికి ఆలయం కట్టారనుకుందాం. ఈ ఆలయం కట్టడానికి ఒక నేల తీసుకున్నారు కదా స్థలం, ఆ స్థలం పాతాళం వరకు తవ్వితే డస్ట్ పార్టికల్స్ పైకి ఎంత ఎన్ని లేస్తాయి ఎవడం లెక్కట్టగలడా, అసలు తవ్వనిస్తారా మన పాతాళం దగ్గర తవ్వగలమా. ఆ స్థలములో ఉన్న భూమిలో ఎన్ని ధూళి కణములున్నావో అవి లెక్కట్టండి. ఈ ప్రపంచంలో ఆదిశేషుడు కూడా లెక్కట్లేడు దాన్ని. రేణు మానము అంటే అదనమాట. ఇక ఆ గుడి కట్టడానికి ఎంతో కొంత ఇసుక అవసరం అవుతుంది కదా, ఆ ఇసుక రేణువులు లెక్కెట్టండి, అది లెక్కట్లేము. ఈ భూమిలో ఉన్న ధూళి కణములు, ఇసుక మొదలైనటువంటి రేణు కణములు లెక్క పెడితే ఎన్ని సంవత్సరాలు, అన్ని సంవత్సరముల పాటు ఆ దేవతాలోకంలో ఉంటాడు. అంటే కోట్ల సంవత్సరములు ఒక ఆలయం కట్టినవాడు ఆ దేవతాలోకంలో ఉంటాడని అర్థం. నాయన శాశ్వతంగా ఉంటావని చెప్పకుండా ఆ భూమిలో ఉన్న ధూళి కణములు ఎన్నో అన్ని సంవత్సరములు ఉంటాయి ఆ లోకంలో అంటే, నువ్వు హాయిగా వైకుంఠంలోనో శివలోకంలోనో అమ్మవారి లోకంలోనో ఆలయం కట్టడం వల్ల ఉంటావు అని చెప్పారు. ఆలయ ప్రతిష్ట చేసిన వాడికి అంత పుణ్యం, గుడి కట్టిన వాడికే కదట. అందులో ఇష్టకము అంటే ఇటుక, సంస్కృతంలో ఇష్టకం, తెలుగులో ఇటుక అయింది. ఇటుక దానం చేసిన వాడు కూడా అంతకాలం అందులో ఉంటాడు. ఒక్క ఇటుక ఇచ్చినా చాలు, ఇటుకేమంటే ఉత్తి ఇటుకిచ్చి పొమ్మని కాదు, ఆ కట్టడానికి ఆ ఇటుకలు వంటివి కొనడానికి కావలసిన డబ్బు ఇవ్వడం అని అర్థం. ఈ మధ్యన ఇటుకిస్తే చాలంటే అందరూ ఇటుకలే పట్టుకొచ్చి పెట్టారు. ఎన్నిటికలు పట్టి ఏం చేసుకుంటా నేను, అక్కడ అంతరార్థం తెలుసుకోవాలి. ఒక్కొక్క ఇటుకకి ఎంత ద్రవ్యం అవుతుందో అంతా ఎమ్మని అర్థం అక్కడ. అలా ఒక్కడ కట్టలేడు కదా, కలియుగంలో ఒక వ్యక్తి కట్టడం కష్టం, ఒకటి శక్తి ఉన్నా కట్టకూడదు. అందుకే కలవు సంఘే శక్తి. కలియుగంలో సంఘములో ఏకీకృతం అవడంలో శక్తి ఉన్నది, ఒక గ్రూప్గా ఏర్పడడంలో శక్తి ఉంటుంది. అందువల్ల నిజంగా కూడా ఇప్పుడు మన సునీల్ గారు ఒక్కరే కట్టగలను అనుకుందాం దేవుడి దేవల్ల, అయినా ఆయన కట్టకూడదట, అందరి దగ్గరికి వెళ్ళాలట. అలాగే అరవిందుడు తన పూర్వజన సుకృతం వల్ల ఏ ముహూర్తంలోనో సౌందర్య భార్యగా రావడంలో కోటి ఈశ్వరుడు అయిపోయాడు అనుకుందాం, కొన్ని కోట్లు యూరోలు వచ్చేసాయి, అయినా అన్ని తన ఒక్కడే ఖర్చు పెట్టకూడదట. అందులో కొంత మాత్రమే డొనేషన్ ఇచ్చి మిగతా వాళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసి కట్టాలి, ఎక్కువ మిగిలిపోతే నాకు ఇచ్చి ఇచ్చినే పట్టుకుపోతాను, నేనేమి అభ్యంతరం పెట్టాను కూడా. శివుడి దగ్గర మాత్రం అందరి దగ్గర కలెక్ట్ చేయాలన్నారు. ఇలా అందరినీ అందులో భాగస్వాములు చేసి ఆలయం కడితే వీళ్ళందరికీ ఇదే ఫలితం వస్తుంది. ఒక్క రూపాయి ఇచ్చిన వాడి దగ్గర నుంచి కోటి ఇచ్చిన వాడి వరకు ఫలితం ఉంటుంది. కానీ శక్తి ఉండి మోసం చేస్తే ఫలితం రాదు. ఒక్క రూపాయి ఇచ్చిన వాడికి అదే ఫలితం అంట, లక్షం యూరోలు ఇచ్చిన వాడికి అదేట అనుకుని ఇవ్వగలిగిన వాడు ఇవ్వకపోతే శక్తి వల్ల ఇవ్వకపోవటం వల్ల ఫలితం నాశనం అవుతుంది. మోసం చేయకూడదు. ఓ రాజుగారు ఉండేవారు, ఆయన సింహాసనం మీద కూర్చున్న దగ్గర నుంచి ప్రతిదినము సాయి మనోజ్ గారిని, పవన్ శర్మ గారిని ఇలాంటి వాళ్ళని పిలిచి తోటకూర కట్టలు నాలుగించి పంపేవాడ రోజు తోటకూరే, ఇంకేమి ఇచ్చేవాడు కాదు. వాళ్ళంతా తెల్లబోయేవారు, రాజుగారు ఇంత ఐశ్వర్యవంతుడు డబ్బు ఉన్నవాడు ఇవ్వండి తోటకూర కట్టలు ఇస్తాడేంట్రా కర్మ, పూట పూట తోటకూర ఏం తింటామని చెప్పండి, ఏదైనా మార్పు ఉండాలి కదా అనుకుని రాజుగారి దగ్గర ఏమనలేక తోటకూర పట్టుకెళ్ళేవారు. ఇంట్లో వాళ్ళు భార్యలు తింటేవారు, రోజు తోటకూర చేస్తున్నారు, తోటకూర పులుసు తెల్లకి తోసుకునేవారు. ఇవారు ఏం చేస్తావు రాజుగారు ఇదే ఇస్తున్నారు అన్నారు వాళ్ళు. ఒక రోజున ఒక సన్యాసి వచ్చాడు రాజుగారి దగ్గరికి, మహారాజా పూర్వం తోటకూరకి నువ్వు రాజు అయ్యావు, ఇప్పుడు తోటకూర ఇస్తే మళ్ళీ తోటకూర అమ్ముకుంటావు అన్నట్ట. రాజుగారికి మతిపోయింది. అయ్యి బాబు మీకెలా తెలుసు అంటే నాకు తెలుసు, ఇప్పుడు చెబుతున్నాను చూడండి అని అందరూ వింటూ ఉండగా ఈ రాజుగారికి పూర్వజన్మ రహస్యం తెలుసు, అందుకే తోటకూర దానం చేస్తున్నాడు. ఆ పూర్వజన్మ రహస్యం నాకు కూడా తెలుసు, చెబుతున్నా వినండి. ఈ రాజుగారు ఈ జన్మలో రాజుగారు ఎంతో పూర్వజన్మలో కటిక దరిద్రుట, ముష్టెత్తుకునే ఒక ముష్టాడు. ఓ రోజున ఆయన పురాణానికి వెళ్ళాడు. ఆ పురాణంలో దానం చేస్తేనే పాపం పోతుంది, దారిద్ర్యం పోతుంది అని పౌరాణికుడు చెప్పాడు. దానం వల్ల మాత్రమే పాపాలు పోతాయి. అదాన్న దోషేణ భవేత్ దరిద్రః, దరిద్ర దోషేణ కరోతి పాపం, పాపాదవశ్యం నరకం ప్రయాతి, పునర్దరిద్రః పునరేవ పాపి. ఎవ్వరికి ఏనాడు దానం చెయ్యకపోతే దానం చెయ్యని పాపాత్ముడు వచ్చే జన్మలో దరిద్రుడై పుడతాడు. ఈ జన్మలో దారిద్ర్యం వచ్చిందంటే పూర్వజన్మలో ఎవరికి దానం చెయ్యలేదు. ఇప్పుడు దారిద్ర్యం వల్ల ఏం చేస్తాడు వీడు, బతకడానికి పాపాలు చేస్తాడు, దొంగతనాలు, చీట్ ఫండ్లు ఇవన్నీ పెడతాడు, అందరిని ఎత్తిన చెంగేసి మళ్ళీ మోసం చేసి డబ్బు సంపాదించి బ్రతకడానికి కావలసిన పాపాలన్నీ చేస్తాడు. ఈ పాపం వల్ల మళ్ళీ చచ్చి నరకానికి పోతాడు. నరకంలో శిక్షను అనుభవించాక పునర్దరిద్ర, మళ్ళీ దరిద్రుడవుతాడు, పునరేవ పాపి, మళ్ళీ పాపాత్ముడవుతాడు. అందువల్ల ఎంతో కొంత దానం చేస్తేనే పుణ్యం వస్తుంది, దారిద్ర్యం తొలగుతుంది అని ఒక పౌరాణికుడు చెబితే ఆ ముష్టాడు విన్నట్ట. వాడి దగ్గర దానం చేయడానికి ఏమీ లేదు. ఆ పూట వీడు అదృష్టం బాగుండి ఎవరో రెండు తోటకూర కట్టలు దానం చేశారు వీడికి, నా దగ్గర ఇది ఉంది కదా అని ఆ తోటకూర కట్టలు ఏం చేశాడు, ఇలాంటి ఓ పండితుడికి దానం చేశాడు. ఆ పుణ్యం వల్ల వీడికి చచ్చిపోయేటప్పుడు పూర్వజన్మ జ్ఞానం ఉన్నది, మళ్ళీ రాజుగారి కడుపున పుట్టాడు. కటిక దారిద్ర్యంలో పేదవాడిగా ఉన్నప్పుడు రెండు తోటకూర కట్టలు తనకు దొరికితే అవి ఒండుకు తెరక ఆఖరికి మాడిపోతూ కూడా దానం చేశాడు కదా, ఆ పుణ్యం వల్ల రాజుగారింట్లో కొడుకుగా పుట్టాడు. ఇతనికి పూర్వజన్మ జ్ఞానం ఉందన్నమాట. ఆహా, ముష్టెత్తుకునేవాణ్ణి, రెండు తోటకూర కట్టలు దానం చేయటం వల్ల రాజులయ్యాను, కాబట్టి తోటకూర కట్టలు దానం చేస్తే పుణ్యం అనుకున్నాడు వినిపించాడు. అందుకని రాజయ్యాక ఏం చేస్తున్నాడు అనమాట, వచ్చిన వాళ్ళందరికీ తోటకూర తోటకూర. ఆ మధ్యన మా ఇంట్లో పీఠంలో ఉండగా తోటకూర తోటకూర అంటే ఏ తోటకూర అమ్మంటావు అన్నాడు ఆయన, తోటకూర అమ్మడానికి వచ్చింది తెప్పలది. అలాగా ఆ తోటకూరే దానం చేస్తున్నాడు. ఇది రాజుగారికి తెలుసు, నాకు తెలుసు, యోగశక్తితో కనిపెట్టాను అని అందరికీ ప్రజలకి చెప్పి, రాజా ఇప్పుడు విషయం చెబుతాను విను, దారిద్ర్యంలో నీ దగ్గర లేనప్పుడు తోటకూర దానం చేయటం వల్ల ఆ పుణ్యం వల్ల రాజు అయి పుట్టావు, ఇప్పుడేమో నవరత్నాలు బంగారపు కాసులు ఇన్నుండగా మళ్ళీ తోటకూర దానం చేస్తే వచ్చే జన్మలో తోటకూరే అమ్ముకుంటావు. డబ్బు ఉన్నప్పుడు శక్తి ఉన్నప్పుడు దానం చేయకపోతే పాపం అండి అది. అందువల్ల ఎవరి శక్తిని బట్టి వాళ్ళు దానం చేయరు. ఇప్పుడు ఆవిడ దగ్గర 1000 యూరోలు దానం చేసే శక్తి ఉంటే 10 యూరోలు రహస్యంగా పెట్టేస్తే మళ్ళీ పాపం, 10 చేసే ఆవిడ ఒకటే చేస్తే పాపం, పాపం ఒకటి చేసే శక్తి ఉన్నవాళ్ళు ఒకటి చేస్తే చాలు. తమ తమ శక్తిని అనుసరించి చెయ్యాలి, శక్తికి మించి చెయ్యకూడదు, అలాగని శక్తి ఉండి చేయకపోతే పాపము అనగా అప్పుడు రాజుగారి కళ్ళు తెరుచుకుని ఆ రోజు నుంచి స్టాప్ తోటకూర అన్నాడు. ఆ తర్వాత బంగారం మొదలైన దానం చేయటం మొదలెట్టాడు. కాబట్టి ఈ గుడులు కడుతున్నప్పుడు ఒక్క రూపాయి ఇచ్చిన వాడికి పుణ్యం ఉంది, లక్ష ఇచ్చిన వాడికి పుణ్యం ఉంది అన్నాం కదా అని, మన దగ్గర లక్ష ఇచ్చే కెపాసిటీ ఉన్నవాడు ఒక్క యూరో ఇస్తే నెక్స్ట్ జన్మలో యూరాలజిస్ట్ దగ్గర పరిగెత్తాలి. అందరు జాగ్రత్తగా ఆచితూచి తమ తమ శక్తిని బట్టి దానం చేయాలి. మన పురాణాలు ఉపనిషత్తులు మార్కండేయ పురాణంలో ధర్మ కౌశికుడి యొక్క చరిత్ర ఉంటుంది కదా, సతీ సుమతి కథ ఉంది ఇందులో మార్కండేయ పురాణంలో. అందులో సుమతి ఏముంది, దానము ధర్మమే నీకు పుణ్యము, నిరంతరం వేదములు చదవడం వల్ల వచ్చే పుణ్యం, నిరంతరం ఎన్నో యజ్ఞములు చేయడం వల్ల వచ్చే పుణ్యం, అడవికెళ్ళి ముక్కు మూసుకుని తపస్సు చేయడం వల్ల వచ్చే పుణ్యం, ఇంట్లో ఉండి కూడా దానం చేస్తే పొందొచ్చు అంటుంది. అది శ్లోకం అయితే దాన్ని సముద్రాల వారు అనుకుంటారు, మంచి పాట రూపంలో రాశారు, సతీ సుమతి సినిమాలో కూడా పెట్టారు దాన్ని. సుశీల్ అద్భుతంగా పాడింది, మహానుభావుడు ఆయన బాగా రాశాడు, చదువుకున్న పండితులు అయితే అలా రాస్తారు. ఇప్పుడు పాటలు వింటే చెంబు నీళ్ళలో నువ్వు చచ్చిపోవాలనిపిస్తుంది. ఆ రోజుల్లో అద్భుతమైన కవిత్వం అది. దానం ధర్మమే వేదాల నీతి సారం, నిదానం నిధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం, జపమాచరిల్చే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. జపమాచరిల్చే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. నిరతాన్న దానమే నీ పెన్నిధానం, నిదానం నిధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. మహారాజులైనా మహీ వీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల. మహారాజులైనా మహీ వీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల. నెరదాత పేరే నిలచేది ధరణి, నిదానం నిధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. నిరంతరం జపం చేసే జటాజోటాలు ధరించిన సన్యాసి కంటే గృహస్థాశ్రమంలో ఉంటూ ఎంతో కొంత దానం చేసిన సంసారే గొప్పవాడు. నీ అన్నదానమే నీ పెన్నిధానము. గొప్ప గొప్ప మహారాజులు ఎంతో మంది ఈ భూమండలాన్ని పరిపాలించారు. ఈ పరిపాలించిన రాజులు ఈ మయ్యని విడిచిపెట్టి చచ్చిపోయి పైకి వెళ్ళేటప్పుడు తమతో పాటు ఒక్క రూపాయి పట్టుకెళ్ళారా, రాజ్యం పట్టుకెళ్ళగలిగారా, కట్టుకున్న బట్టలు శరీరం కూడా రాలేదు, కేవలం చేసిన పుణ్యమే వచ్చింది. అందువల్ల భూమి మీద దానం చేసిన వాడి పేరు నిలబడుతుంది. అందున ఆలయాల నిర్మాణానికి ఇచ్చినటువంటి వాడు నడే వాడు శాశ్వతంగా ఈ భూమి ఉన్నంత కాలము ఆయా లోకాల్లో సుఖంగా ఉంటాడన్నారు. అంత గొప్ప పుణ్యం అండి ఆలయ నిర్మాణం అంటే. ఎవడు పడితే వాడి వచ్చిన ఓ గుళ్ళు కట్టాలా, పాత గుళ్ళు చాలు అంటారే, ఇది ఉంటే అబద్ధం. పేట పేటకి వీధి వీధికి ఒక మందిరం నిర్మాణం చేసి తీరవలసింది. జీర్ణోద్ధరణ చాలా గొప్పది. పాడైన ఆలయాలను ఉద్ధరించడం ఎంత గొప్పదో, కొత్తది కట్టడం కూడా అటువంటిది. మనమేమో కట్టకుండా ఊరుకుంటే వాడు ఇంటింటిని ఓ చర్చిగా చేసి పారేస్తున్నాడు, లేకపోతే టపాటప్ప టోపీ పెట్టుకుని బాదుకుని అరుస్తూ మసీదులు చేస్తున్నారు. మనమేమో ఓ 10 రూపాయలకి రసీది పుచ్చుకోవడానికి ఏడుస్తున్నాం. అందువల్ల తప్పనిసరిగా కలియుగంలో ఆలయ నిర్మాణం చేయవలసిందే. ఇందాక చెప్పినట్టుగా ఆయా ప్రతిష్టల వల్ల వచ్చే లాభాలు ఎన్నో శుభాలని ప్రసాదిస్తాయి. పరమాత్మునికి 5 అంటే 5 పూజలు బాగా ఇష్టమట. షోడశోపచారాలు చేయలేకపోయినా పంచపూజలు చేస్తే ఇంకా సంతోషిస్తాడు. ఆ పంచపూజల్లో మొదటిది ధూపం, తర్వాత గంధం, దీపం, నైవేద్యం, పుష్పం. ముందు వాటికి 5 బీజములు కూడా ఉన్నాయి. ఓం లం ఇది బీజం. ఈ చిటికన వేలు తీయండి, 2 చేతులు ఒకేసారి తీయండి. ఈ బొటన వేలు మధ్యలో పెట్టండి. దీనికి గంధం ముద్ర అని పేరు. గంధం అరగదీసి పరమాత్మకి వెయ్యలేని వాడు ఈ ముద్ర చూపిస్తే గంధం ఇచ్చినట్టే ఇది మానసిక పూజ. ఓంలం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి. ముందు గంధాన్ని ఇవ్వాలి. గంధం ఇస్తే పుణ్యం వస్తుంది. గంధాత్ పుణ్యం అవాప్స్యసి. గంధమును పరమాత్మకి సమర్పిస్తే పుణ్యం వస్తుంది. సాన చెక్క తెచ్చుకుని గంధం చెక్క అరగదీసి ఈ గంధం వేసి ముద్ర కూడా చూపిస్తే ఇటు ముద్ర ద్వారా అటు పూర్తిగా గంధం పూయడం ద్వారా అపూర్వ పుణ్యం పొందుతాం. పుణ్యం వస్తే కానీ సకల శుభాలు కలవు. పుణ్యం ముందు చాలా అవసరం. అందువల్ల ముందు గంధం ఇవ్వాలి. అందుకే భగవద్గీతలో పుణ్యో గంధ అన్నాడు. ఇక రెండవది, ఈ చూపుడు వేలు బొట్న వేలు మధ్యలో పెట్టాలి. దాన్ని ఇది పుష్పముద్ర. దీనికి బీజం హం ఓం హం ఆకాశ తత్వాత్మనే పుష్పం సమర్పయామి అని ముద్ర చూపి ఒక పుష్పం వేయండి. ఆ తర్వాతది ఓం యం. ఈ బొటన వేలు చూపుడు వేలు మధ్యలో ఇలా పెట్టాలి. ఇది ధూపముద్ర, ధూపం ఇవ్వడానికి ముద్ర. ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి. ఆ తర్వాత మధ్యవేలుకి తీసుకురండి బొటన వేలు. ఓం రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి. ఇది దీపముద్ర. ఇక ఇది నైవేద్యం. ఈ ఉంగరం వేలు దగ్గరికి బొటన వేలు తీసుకురావాలి. ఓం బం అమృత తత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి. ఇది పంచపూజలంటే ఇక్కడొచ్చి మొదలుపెట్టి వరసగా ఇస్తున్నాం అన్నమాట. గంధము, ఆ తర్వాత పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము. ఇందులో గంధం పుణ్యం ఇస్తుంది, పుష్పం జ్ఞానాన్ని ఇస్తుంది. పిల్లలకి చదువు రాకపోతే పుష్పముద్ర ఇచ్చి పువ్వులతో పరమాత్మని పూజిస్తే పిల్లలు మంచి చదువుకున్న వాళ్ళు అవుతారు. ధూపం, ధూపాత్ ఐశ్వర్యం, ధూపం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది. దీపం జ్ఞానం ఇస్తుంది. అమృత నైవేద్యం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచి వేళకెంత భోజనం ఇస్తుంది ఎక్కడున్నా సరే. ఈ ఐదు అయ్యాక సర్వోపచారములను సమర్పించే ఒక ముద్ర ఉన్నది. ఇలా రెండు చేతులు జోడించి వక్షస్థలాన్ని తగిలించాలి. ఇది సర్వోపచారం అంటే ఓం సం దానికి బీజం. సర్వోపచార పూజ పరికల్పయామి అనగానే అన్ని ఉపచారములు షోడశోపచారములు ఇచ్చిన పుణ్యం వస్తుంది. ఇది మానసిక పూజలో అద్భుతమైనటువంటి విధానం. నిజం చెప్పాలంటే భౌతిక పూజ ఎంత గొప్పదో మానసిక పూజ ఇంకా గొప్పదండో. ఒక్కొక్కప్పుడు నీళ్లు దొరకవు, అభిషేకం కుదరదు, ధూపం దీపం కుదరదు. అప్పుడు ఈ ముద్రల ద్వారా అర్చన చేసేవారు. అందుకేగా శివమానస పూజ పెట్టాడు శంకరాచార్యులు వారు. శంకరాచార్యులు వారు శివమానస పూజ ఏమన్నారు? రత్నైః కల్పితమాసనం హిమజలైః సానచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. హృదయమునందు వీటిని కల్పించుకుని ఇస్తున్నాను అంటే మానస పూజ. ఇది ఎంత మంచివాడు చెప్పాడు నేను. ఆత్మాత్వం, నీవు నా ఆత్మ. నీవు తొమ్మంటే నీవు ఆత్మ. గిరిజ మతి పార్వతీదేవి నా బుద్ధి. సహచరా ప్రాణాహ నా శరీరంలో పంచ ప్రాణాలు ఉన్నాయిగా, ఈ పంచప్రాణాలు నీ సహచరులు అంటే ప్రమథగణాలు. శరీరం గృహం నా శరీరమే నీ పూజామందిరం. గృహం అంటే ఇల్లు అంటే దేవాలయం అనమాట. పూజహతే విషయోపభోగ రచన నేను రకరకాల భోగాలు అనుభవిస్తున్నాను. విషయోపభోగములు అంటే ఏమిటనమాట? పొద్దున్నే లేవగానే కాఫీ తాగడం, టిఫిన్లు తినడం, భోజనాలు తినడం, ఇంకేవో రకరకాల పదార్థాలు వేయడం, అప్పుడప్పుడు ద్రవాలు బదులు ఉపద్రవాలు కూడా వేసుకోవడం చలికి, ఇవన్నీ కూడా విషయోపభోగాలు. ఇవన్నీ పూజ. నీకు పూజ అన్నాడు, దే పూజ. నిద్రా సమాధి స్థితి అప్పుడప్పుడు పురాణం వింటున్నప్పుడు కొంతమంది వెనకాతలు దారపడి అంటూ ఉంటారే, ఈ నిద్ర కూడా సమాధి కింద భావించు. అది అదనమాట నిద్ర అంటే సమాధి స్థితి. సంచార పదయో ప్రదక్షిణ విధి నా కాళ్ళతో అటు ఇటు తిరుగుతున్నాను. కాళ్ళతో పదయో అంటే కాళ్ళతో అంటే సంచార తిరగడం ఉందిగా, ఇంట్లో అటు ఇటు తిరిగాం. దీన్ని నీకు ప్రదక్షిణ అనుకో, నోటి ప్రదక్షిణ అనుకో. స్తోత్రాణి సర్వా గిరహ గీహి అంటే మాట, గిరహ అంటే మాటలు. ఉదయం దగ్గర నుంచి రాత్రి పడుకునేదానికి ఎన్ని మాటలు మాట్లాడేమో మనుషులతో, ఫోనుల్లో, ఆఫీస్ కాల్లో అన్నీ మాటలే. ఈ మాటలన్నింటినీ కూడా ఏమనుకుంటావు? స్తోత్రాణి, స్తోత్రములుగా భావించు. సర్వాగ్రహ అంటే అన్ని మాటలు, నేను మాట్లాడే చెత్త చెదారం మంచి అన్ని మాటలు కూడా నీ స్తోత్రములుగా భావించు. ఎంతెందుకు ఆఖరనే ఉన్నాడు, యత్ కర్మ కరోమి యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తమ ఆరాధనం. నేను విడిచిపెట్టకుండా, అఖిలము అంటే విడిచిపెట్టకుండా, నేను చేసిన సమస్త కార్యక్రమములు అన్ని పనులు నీ పూజ ఆరాధన కింద భావించి నన్ను అనుగ్రహించు. ఎంత టెక్నిక్ అండి ఇది, మనం ఏం చేసినా పూజ అనుకోమన్నాడు. అందువల్ల అంత కాకపోయినా ఈ పంచ పూజల ద్వారా మనం మోక్షం పొందవచ్చును. ఇవన్నీ ఆలయాలు నిర్మాణం చేసేవాడు తెలుసుకుంటే ఎన్నో లాభాలు ఉన్నవాడు. ఒక్కొక్కప్పుడు గంధం దొరకదు, నైవేద్యం దొరకదు, వెంటనే ఓహో స్వామి అట్లా ఉత్తర చూపించి ఇదే నైవేద్యం అంటే పూజ చేసుకుంటాడు ఆయన. రాక్షపడి పట్టుకోవాలా అలాగా ఇలా ఉత్తర చేసి చూపించి పట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా సమస్తము కూడా పరమాత్మ యొక్క సేవ కింద భావించాలి. ప్రస్తుతానికి అగ్ని పురాణానికి సంబంధించిన కొంత సారాంశం, మనకు ఆలయాలు విశేషాలు కొన్ని తెలుసుకున్నాం. ఇంకా 2 రోజులు ఉన్నది. రేపు ఒక అపూర్వమైన అన్నదాన మహిమ. సాధారణంగా గుళ్ళు కట్టే వాళ్ళు అన్నదానం చేస్తారు కదా, ఒక గుళ్ళు కట్టినప్పుడే కాదు బాగొట్టి వాళ్ళు వచ్చినప్పుడు కూడా అంత ఎంత అన్నం పెడతారుగా, అంతో ఎంత ఉంటాడు బాగానే పెడతారు. ఈ అన్నదానం వల్ల వచ్చే అపూర్వ లాభం ఎంత శక్తివంతమైనదో రేపటి రోజు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈ పూటకప్పుడే 8 అయ్యిపోయింది చూస్తూ ఉండగా ఒక్క స్తోత్రం చేసుకున్నాక మైక్ చాలా బాగుందండి. విదేశాలలో వెరీ ఫస్ట్ మైక్ అనమాట. ఎంత అద్భుతమైన మైక్ నేను చాలా కాలం తర్వాత చూశాను. మొన్న ఇంగ్లాండ్లో ఇంకో చోట మైకులు ఉన్నాయి, ఎంత స్పష్టముగా వినపడే మైక్ చూశాం. ఈ మైక్ మీద మోజు కలిగింది కాబట్టి ఈ మిగతా 2 రోజులు కూడా అన్ని చీళ్ళకి తీసుకొస్తారా అమ్మాయి, ఇలాగే పెట్టండి. అమరకి కూడా ఇలా అయితే బాగుంది. కరెక్ట్గా అది ఏ పొజిషన్లో ఉందో కాదు, అదే పొజిషన్ చూసుకోండి. అద్భుతమైన మైక్ అనమాట. అన్నా ఇవాళ ఏం పాట పాడమంటారండి? సత్యదేవుడి మీద పడిన అయితే వ్రతం ఉందిట కదా, ఎప్పుడు రేపే ఎల్లుండా. సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి, సత్యదేవుని సుందర రూపము నిత్యము సేవించండి, నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమండి, నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమండి, నారాయణ వ్రతమండి. సత్య సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి, నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమండి, నారాయణ వ్రతమండి. శోకాల బాపేడి పాపాల బాపేడి, శోకాల బాపేడి పాపాల మాపేడి, లోకాన భోగాలు వసగేది ఏది, నారాయణ వ్రతమే సత్యనారాయణ వ్రతమే, ఏ శాంతి సుఖాల తేలిల్చునేది, ఆనందదాయి వేరేది, సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి, నరులు ధరించే సులభోపాయము నారాయణ వ్రతమండి, నారాయణ వ్రతమండి. సంసార వారాసి దాటించునావా, సంసార వారాసి దాటించునావా, శ్రీనాథు పాదాల చూపించు త్రోవా, నారాయణ వ్రతమే సత్యనారాయణ వ్రతమే, నారాయణ వ్రతమే. సంసార వారాసి దాటించునావా శ్రీనాథు పాదాల చూపించు త్రోవారాయణ వ్రతమే సత్యనారాయణ వ్రతమే ఏరారాజుకైనా నిరుపేదకైనా తరిగించు భాగ్యమిదే నండి సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమండి నారాయణ వ్రతమండి సత్యనారాయణ వ్రతమండి హరినారాయణ గోవింద భక్త పరాయణ గోవింద హరినారాయణ గోవింద భక్త పరాయణ గోవింద పావన నామ గోవింద పాప విరామ గోవింద పావన నామ గోవింద పాప విరామ గోవింద నారాయణ హరి గోవింద 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 హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద